이놈은 아똥 걸려가요. 사만다 삼구루, 이 사이나드, 마하라즈, 대화라의 감기와라 아흐만하니, 포르스크린치크니, 이렇게 프로버티나라 포르체스나루, 아산다르반의 포르스크린치크니, 뭐는 그렇게 왔으나. 바바가르키, 아산 보존을 한테, 안면 백치도 한테, 이스테마니크. 안면 한테, 이탈리아 안면 백치도 한테, 바게이스테. 우리 람마나시가루, 가우톰문드루, నేను భిక్షకుడిని పూర్వంలో పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు భిక్షకుడిని ఏదో రోజుకు ఒకసారి రెండుసార్లు భిక్షకు వెళ్ళేవారు అంతే. రోజుకు ఒకసారి భిక్షకు వెళదాం, ఒకసారి వెళదాం, రెండుసార్లు భిక్షకు వెళదాం అని షిరిడీ సాయిబాబాకి నియమం లేదు. ఒకసారి రోజుకి ఐదు సార్లు వెళ్ళేవారు, ఆరు సార్లు వెళ్ళారు, ఒక రోజున పదిసార్లు కూడా భిక్షకు వెళ్ళిన రోజులు ఉన్నాయి షిరిడీలో. ఆయన ఏంటి పదిసార్లు భిక్షకు వెళ్ళి తింటే ఏంటంటే తినేస్తారా అని అన్నం ఉంటాయని. అది కదా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చే జంతువుడికి అన్నం పెట్టడానికి ఆ పదిసార్లు భిక్ష చేసుకున్నాడు. ఆయనకి భోజనం పెట్టడంలో మనిషి ఎంతో జంతువు అంతే. ఒక మనిషికి ఎంత ఆప్యాయంగా పెట్టేవారు, కుక్క కూడా అంత ఆప్యాయంగా పెట్టేవారు, అందులో సందేహం లేదు. తర్వాత మనం పురాణాల్లో చదివాం భగవంతుడు తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో భక్తులను కూడా అలా ప్రేమగా చూస్తాడు. అది మనం బాబా జీవితంలో చూస్తాం. ఎవరింటికి భిక్షకంగా వాళ్ళు అన్నం పెడితే, ఏదైనా పప్పు ఇస్తే, లేదా కూరలు పెడితే జోలు వేయించుకునేవారు. సాంబార్ కానీ చారు కానీ ద్రవ పదార్థాన్ని పెడితే రేకి డబ్బాలు వేయించుకునేవారు. అవి మసీదుకి తెచ్చుకున్నారు. మసీదుకి తెచ్చుకుని అన్ని ఒక అన్నం కుండలు, పెద్ద కుండలే పెట్టేసేవారు. ఈ చారు అన్ని కలిపేసేవారు, ఈ చారు అన్నం కూరలు అన్ని కలిపేసేవారు. అలా బాబాకి నూటికి నూరు పాలు రుచక్కర్లేదు. 99% కాదు, నూటికి నూరు పాలు ఆయన నాలుక రుచిని జయించింది. ఆయన జిహేంద్రియాన్ని గుహేంద్రియాన్ని నూటికి నూరు పాలు జయించిన మనిషి బాబా. అది ఏం చేశాడంటే కొండలో పెట్టేవాడు ఆయన, ఆ కొండలా కలిపేసేవాడు. ఈ లోపల ఆయన దగ్గరికి వచ్చి కుక్కలు వస్తే కుక్కలు కొంటుని, పిల్లలు వస్తే పిల్లలు తిని, ఎవరో ఎవరో జంతువులు వస్తా ఉండే ఆయన దగ్గరికి. అవి వచ్చి కొంత తిని ఇంకా మిగిలిన ఏమైనా ఉంటాయని కొంత తినేవాడు. ఇప్పుడు మన దేశంలో చాలా మంది సేవింగ్స్ ఉన్నారు, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు. మన శ్రీ సాయిబాబా ఒకరు, చాలా మంది ఆత్మజ్ఞానం పొందారు. కానీ భక్తుడి మీద అది అపారమైన కరుణ, ఒక అద్దెనిమిది కరుణ, ఒక అద్దెనిమిది ప్రేమ. భక్తుల కోసమే 100% నూటికి నీటిపాళ్ళు జీవిస్తున్నాం అన్నట్టుగా బాబా జీవించడంలో మన ఇండియన్ సైన్స్ లో పాపదర్శయం చేయాలి. ఆ భక్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా శ్మశానానికి వెళ్ళేవారు, వాళ్ళు శవం మీద పుష్పాలు పెట్టేవారు. ఆ బంధువులు ఎలా గ్రహిస్తారో ఈయన కూడా కన్నీళ్లు కార్చేవారు. అలాగే అది భక్తుల మీద అనుకున్న ప్రేమ అటువంటి. అలాగే మాస్ రైడర్స్ అని రాజకీయాల్లో కూడా కొంతమంది మాస్ రైడర్స్ అని ఉంటారు. గాంధీ గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ, గాంధీ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వేలాది మంది వచ్చేస్తూ ఉంటారు. అంటే వాడు అలా ప్రజల హృదయంలో జీవించటం ఉండదు బాపూజీ. అలాగే శిరిడీ సాయిబాబా కూడా రమణ మహర్షి గారు అరుణాచలం ఏ విధంగా అయితే అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే బాబా గారు కూడా శిరిడి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి. బాబా గారు ఏ కులమా ఎవరికీ తెలియదు, ఏ మతమో ఎవరికీ తెలియదు, ఎక్కడ జన్మించారో ఎవరికీ తెలియలేదు, వివరాలు కూడా ఎవరికైనా తెలియనివ్వలేదు. ఇక ఇప్పుడైనా అనేవారు మీ మతం ఏంటంటే అది కబీర్ మతం అనేవారు. ఆయన కబీర్ అంటే బాగా ఇష్టం, బహుశా అంతకని వారేమో. కబీర్ కాశీలో ఉండేవాడు పూర్వం రోజుల్లో. మీ ఏ మతం అంటే కబీర్ మతం అనేవారు, అంటే బహుశా మీ కబీర్ అంటే బాగా ఇష్టం. ఆయన ఏ కులమో చెప్పకపోయినా చాలా మంది ఏమంటారంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నిర్మించారని, ముస్లిం చేత పెంచబడ్డారని చెప్తారు ఆయన. కానీ ఆయన ఎప్పుడు ఈ మాటలు చెప్పలేదు. కొంతమంది ఆయన అయోనిజుడని కూడా చెప్తారు. కొంతమంది అంటే ఒక స్త్రీ గర్భంలో నుంచి ఆయన బయటికి రాలేదని చెప్తారు బాబా. కానీ ఒక సందర్భంలో బాబా ఏమన్నారంటే, మా అమ్మ చెబుతోంది, మా అమ్మకి నేను పుట్టానని. మా అమ్మ ఏమని చెప్తానంటే, మా అమ్మకి నేను పుట్టానని చెప్తాను, నాకేం పుట్టిన గుర్తు రావటం లేదు. ఎప్పుడూ ఉండేది పుట్టడం ఏంటి, ఎప్పుడూ ఉండే వస్తువు, అన్ని కాలాల్లో ఉన్న వస్తువు, అన్ని ప్రాంతాల్లో ఉన్న వస్తువు, అన్ని అవస్థల్లో ఉన్న వస్తువు, ఎప్పుడూ ఉండే వస్తువు ఎలా పుడుతుంది. కానీ మా అమ్మ చెబుతాను నువ్వు నాకు పుట్టామని. కానీ నేను నాకు పుట్టిన గుర్తు ఏం రావటం లేదు, ఎప్పుడూ ఉన్నాననిపిస్తాను, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అంటే బాబా శిరిడీకి రావడమే ఆ శిరిడి పుణ్యం చేసుకోండి. ఆ స్థలం యొక్క భోగం అది, ఆ స్థలం యొక్క భాగ్యం. అంటే శిరిడి రావటం వల్ల, బాబా శిరిడి రావటం వల్ల శిరిడి పుణ్యక్షేత్రమే. సహజంగా అది పుణ్యక్షేత్రం ఏం కాదు, బాబా శ్రీనికి రావటం అది పుణ్యక్షేత్రం అని. బాబా గారు ఎక్కడో ఉండేవారు, అడవిలో, ఎక్కువ అడవిలో ఉండేవారు. అడవిలో చెట్టు కింద కూర్చున్నవాడు, బాబాకి భయం ఎలా ఉంటుందో తెలియదు. రాత్రి కానీ పగల కానీ ఆయనకి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒక జంతువుని చూసి కానీ మనుషుని చూసి కానీ ఎప్పుడు ఆయన జీవితం ఆయనకి భయం ఎలా ఉంటుందో తెలియదు. ఎవడైతే నిరంతరం మోక్ష స్థితిలో ఉన్నాడో, ఎవడైతే ముక్తి స్థితి పొందాడో, ఎవడైతే మోక్షలో ఉన్నాడో వాడే భయరహితుడు అవ్వగలడు. ఆయన ఉడికే బండి మీద వచ్చాడు, పెళ్లి వారి బండి మీద వచ్చాడు. మెయిన్ రోడ్డు పక్కన ఒక వేప చెట్టు ఉంది, ఆయన వేప చెట్టు కింద వెళ్ళి కూర్చునిపోయాడు. అలా కూర్చోడం కూర్చోడం 6 సంవత్సరముల సిరిడీలో ఉన్నాడు. ఆయన శరీరంలో 80 సంవత్సరాలు ఉన్నాడని చెప్తారు. 1838 ఆయన శరీరం తీసుకున్నాడని, అంటే స్త్రీ గర్భం నుంచి వచ్చినా రాకపోయినా లేకపోతే ఆయన శరీరాన్ని ఆయన సృజించుకున్నా 1838 శరీరం తీసుకున్నాడని 1918 ఆయన శరీరం విడిచిపెట్టాడు. 1918 శరీరం విడిచిపెట్టడం అది ఇష్టాలు చరిత్రాత్మక అని చరిత్రలో లిఖించబడి ఉంది. కానీ ఆ శరీరం ఎప్పుడు తీసుకున్నాడంటే నిర్ధారణ లేదు. 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం సుమారు 2 గంటల 3 గంటల మధ్యలో ఆయన శరీరం విడిచిపెట్టాడు. బాబా ఆ వ్యాప చెట్టు కింద కూర్చుని ఉండేవారు చాలా కాలం. దాన్ని గురుస్థానం అని పిలుస్తారు. ఇప్పుడు వ్యాప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. ఎంత చలిగాలి వేసినా చెప్తారు వ్యాప చెట్టు, ఎంత చలిగాలి వేసినా ఎప్పుడు ఆయన కప్పుకోలేదట. అంటే శీతలని చలిని వేడిని సహజంగా తట్టుకున్నాడు. వేసవకాలం కూడా ఈ వేడిని తట్టుకోవడానికి ఎక్కడికి పారిపోలేదు. ఈ శీతాకాలం చలి వేసినప్పుడు చలిని తట్టుకోవడానికి ఎక్కడ దుప్పట్లు కప్పుకోలేదు. ఆ వేప చెట్టు కింద కూర్చున్నవాడు మౌనంగా ఉండేవాడు. పగలు ఎవరైనా వస్తే కొద్దిగా మాట్లాడు, తగు మాత్రంగా మాట్లాడేవాడు. రాత్రులు ఆయన ఒంటరిగా మాత్రమే ఉండేవాడు. ఒక ఆంగ్ల రచయిత చెప్పాడు, మనం 10 మందిలో కూర్చున్నప్పుడు కాదు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడే మీ స్వభావం ఎత్తిదో మీకు తెలుస్తూ ఉంటుందని. ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎక్స్రే తీస్తే అందులో మనకు రోగం ఉందో లేదో ఎలా తెలుస్తూ ఉంటుందో, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ మనసు ఎలా పనిచేస్తుందో మీకు తెలుస్తుంది, మీ ప్లస్ పాయింట్స్ మీకు తెలుస్తాయి, మీ మైనస్ పాయింట్స్ మీకు తెలుస్తాయి. అంచేది మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడే మీ స్వభావం ఎత్తిదో మీకు తెలుస్తుంది, మీ నిజమైన మతం ఎప్పుడు మీ మతం ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఆ మనిషి ఎటువంటి వాడు వాడికి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని వాడు సాధన చేసుకోవాలి. వాళ్ళ మీద మైనస్ పాయింట్స్ ఉంటే అందులో నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలని ఒక ఆంగ్ల రచయిత చెప్పాడు. నువ్వు ఎటువంటి వాడో 10 మందిలో ఉన్నప్పుడు తెలియదు, నువ్వు దేవాలయంలో కూర్చున్నప్పుడు తెలియదు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నువ్వు ఎటువంటి వాడు నీకు తెలుస్తూ ఉంటుంది అన్నాడు ఒక రచయిత. బాబా గారు 2 మాటలు ఎక్కువ చెప్తూ ఉండవు. ఎక్కువ వాళ్ళ విశ్వాసం రెండు ఓర్పు ఎట్టి పరిస్థితులను కూడా విశ్వాసం, ఈశ్వరు పట్ల విశ్వాసం విడిచిపెట్టకూడదు. రెండు ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. అంటే ఒకటి విశ్వాసం, ఈశ్వరు పట్ల విశ్వాసం నీకు చెలించకూడదు. రెండు జీవితంలో ఓర్పుగా ఉండాలి, నువ్వు సహనంగా ఉండాలి. సహనం వల్ల కూడా మీ జీవితంలో సమస్యలు చాలా మందికి పరిష్కారం అవుతుంది. ఈశ్వరు పట్ల ఉన్న విశ్వాసం, మీకున్న సహనం, ఈ రెండు కల్టివేట్ చేయాలని బాబా చెప్తూ ఉండాలి. ఈ సెన్స్ ఆఫ్ మైండ్, ఈ సెన్స్ ఆఫ్ మైండ్ నేను ఎవరినో తెలుసుకోవాలి భగవాన్ చెప్తా ఉంటారు కదా. బాబా గారు చెప్పే పద్ధతి ఏంటంటే అంటే ఆ సెన్స్ ఆఫ్ మైండ్ నేను మనకు అనేక తలంపులు ఉన్నాయి, మనకు అనేక తలంపులు ఉన్నాయి. మనకు మంచి తలంపులు వస్తూ ఉంటాయి, చెడు తలంపులు వస్తూ ఉంటాయి, అనేక తలంపులు ఉంటాయి. ఈ తలంపులు సమూహం మనస్సు. ఈ అన్ని తలంపులోని గట్టి తలంపు, గాఢంగా ఉన్న తలంపు, బాగా లోతుగా ఉన్న తలంపులు, ఎంతో కృషి చేస్తేనైతేనే తలంపులు బయటకు రావు. ఆ రెండు తలంపులు ఓన్లీ సెన్స్ ఆఫ్ మైండ్. ఒకటి నేను అనే తలంపు, నాది అనే తలంపు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అవ్వచ్చు. మంచి తలంపులు ఉన్న వాళ్ళకి చెడ్డ తలంపులు రావచ్చు, చెడ్డ తలంపులు ఉన్న వాళ్ళకి మంచి తలంపులు రావచ్చు. మానవ తలంపులు మారుతూ ఉంటాయి, కానీ రెండు తలంపులను పోగొట్టుకోవడం మానవులకి చాలా కష్టం ఉన్నాడు. ఆ సెన్స్ ఆఫ్ పై, సెన్స్ ఆఫ్ మైండ్ అని. అంటే నేను అనేది ఒక తలంపే, నేను అనేది ఒక తలంపే, నాది అనేది కూడా ఒక తలంపే, నాది అనేది ఒక తలంపే. ఆ రెండు తలంపులు తొలగించుకోవటం, ఆ రెండు తలంపుల నుంచి విడుదల పొందటం చాలా కష్టం. దానికి ఎంతో సాధన చేయాలి. సత్పురుషుడు సహవాసం ఉండాలి, సత్సాంగత్యం ఉండాలి, నీకు మోక్షం పొందాలనే తపన ఉండాలి.
నేను అనే తలంపు నాగే తలంపు నుంచి నీ విడుదల పొందాలనేటువంటి ఆ కాంక్ష నీకు హృదయంలోంచి పిలుపుకు తెచ్చి రావాలి. వాళ్ళ వారికి మదికి వరవచ్చినప్పుడు ఎలా వస్తుందో ఇందులోంచి విడుదల పొందాలి, ఈ బంధం నుంచి విడుదల పొందాలంటే ఆ నీకు బలీయంగా ఆ కాంక్ష రావాలి, ఆ ముముక్షత్వం నీకు రావాలి, ఆ జిజ్ఞాస నీకు రావాలి. కాబట్టి ఈ రెండు ఈ తలంపులు చాలా గాఢంగా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి. బండరాయి చాలా గాఢంగా ఉంటాయి. ఈ నేను అనే ఒక తలంపు, నాది అనే ఒక తలంపు, మీకు ఎవరికైనా అశాంతి వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా వేదన వస్తుందనుకోండి, మీకు ఎవరికైనా రోదన వస్తుందనుకోండి, కారణం నేనని బేసిక్ గా చూస్తే ఈ రెండు తలంపులు ఏదోటయ్యి ఉంటుంది. నేను అది తలం, నేనంటే ఏంటి, దేహగతమైన నేనంటే మనం చాలా మందికి నేనంటే దేహం స్ఫురిస్తుంది కదా, నేనంటే దేహం స్ఫురిస్తుంది అంటే దేహాన్ని అంటిపెట్టుకుంటుంది అహంకారం. దేహాన్ని దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటుంది ఎవరు, అహంభావన అనేది తలంపు, నేనని తలంపు. అది చనిపోవటం లేదు, దేహం చనిపోతుంది, దేహంతో పదార్థం పొందటం లేదు అనుకుంటుంది నేను చనిపోతాను. సరే దేహాన్ని అలా అంటిపెట్టుకున్నట్టు దేహాన్ని అంటిపెట్టుకుంటాయి రెండు తలంపులు విడిచిపెట్టడానికి. ఇది ఈ దేహం పోయినా ఇంకో తలం ఇంకో దేహాన్ని పట్టుకుంటాయి. అంటే నేననే తలంపు ఉన్నప్పుడు, దేహం నాదనే తలంపు ఉన్నప్పుడు ఇంకా రోజు పుట్టడమే పని, అంతకంటే ఇంకా పని లేదన్నాడు బాబా. ఈ పుట్టడం చచ్చిపోవడం తప్పింది ఇప్పుడు పని లేదు దేవకోటికి. ప్రపంచంలో వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఇంతవరకు ఏ మతస్థుడైనా ఏ కులస్థులైనా ఏ స్వార్థపరుడికి ఆత్మజ్ఞానం కలగదు. వాడు ఎంత పండితులమైనండి, వాడికి పదవి అయినండి, వాడు ఎంత పాండిత్యం అయినండి, లేకపోతే ఎంత ఏదైనా పదవి అనివ్వండి, వాడికి గొప్ప చదువు అనివ్వండి, వాడి గొప్ప ఐశ్వర్యం తెలవండి, వరల్డ్ స్పిరిచువల్ దృష్టిలో ఏ స్వార్థపరుడికి ఇంతవరకు ఆత్మజ్ఞానం జ్ఞానం ఏం కలగలేదు, భవిష్యత్తులో అవ్వకూడదు. చాలా మంది ఏమంటారంటే బాబా సరిగ్గా టీచింగ్ ఏం చెప్పలేదు, కొన్ని చమత్కారాలు చేశాడు, కొన్ని మహిళలు చేశాడు, కానీ బాబా పెద్ద బోధ తక్కువ అని చాలా మంది అంటూ ఉంటారు. జన్మలేదు అయితే ఆయన మామూలు గురువులాగా భగవద్గీతను దగ్గర పెట్టుకుని ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుని బోధించలేదు. ఆ సందర్భాన్ని బట్టి నాలుగు మాటలు చెప్పేవాడు, అసలు బాధ చెప్పకుండా మటుకు వీడు ఆ సందర్భాన్ని బట్టి చెప్పేవాడు. అంతేకాని ఇప్పుడు కొంతమంది గురువులు ఉంటారనుకోండి, వాడు భగవద్గీత దగ్గర పెట్టుకుంటారు, ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుంటారు, బ్రహ్మసూత్రాలు దగ్గర పెట్టుకుంటారు, కాలేజీలో టీచర్స్ చెప్పినట్టే వాళ్ళు ఇస్తారు, అలా చెప్తూ ఉంటారు. అలా టీచర్ ఇప్పుడు టీచింగ్ లేని బాబాకి ఆ సందర్భాన్ని బట్టి నాలుగు మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే నేను తలంపు, నాదని తలంపు. మనకు భయం వేస్తానికి మీరు ఆలోచించండి, మనకు ఒకసారి భయం వస్తుంది. ఈ నేను నేను అనే తలంపుకి, ఈ తలంపుకి ఎప్పుడైనా నష్టం వస్తుందనుకోండి, నేననే తలంపుకి గాయం కలుగుతాం మనకు. నేను అనే తలంపుకి నష్టం వస్తుందనుకోండి, భయం వస్తుంది. నాదనే తలంపుకి ఏదైనా, నాదనే తలంపుకి నష్టం వస్తుందనుకోండి, లేదా నాది అనే తలంపుకి ఏదైనా పోతుంది అనుకోండి, అప్పుడు భయం వస్తుంది. నేను అనే తలంపు లేని వాడికి, నాదనే తలంపు లేని వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం లేదు వాడికి. ఇది బాబా చెప్పండి. ఇప్పుడు మనకు భయం వస్తుందంటే అక్కడ ఎక్కడో నాది అనే తలంపు ఉంది, లేకపోతే నేననే తలంపు ఉంది. నేను అనే తలంపు లేని వాడికి, నాదనే తలంపు లేని వాడికి భయం లేదు, అశాంతి లేదు, ఏం లేదు వాడికి. వాడు వాడుగా ఉంటాడు, నేను నాది. ఆ తలంపులు చాలా గట్టి తలంపులు, చాలా ఘోరంగా ఉంటాయి. ఆ రెండు తలంపుల నుంచి మీరు కూడా పొందుతే కానీ మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. వాటి నుంచి విడుదల పొందటానికి మీరు సాధారణ గురి పెట్టాలి. సరే బాబా గారి గురించి కొంతమంది ఆయన్ని దత్తుడు అవతారం అంటారు. దత్తాత్రేయుడు పేరు దత్తాత్రేయుడు కానీ దత్తుడు అది పేరు, అసలు అది పేరే దత్తుడు. తర్వాత ఆయన దత్తాత్రేయుడు అని పిలుస్తున్నారు కానీ దేవుడు దత్తుడు. కొంతమంది ఆంజనేయ స్వామి అనుష్ఠంటారు, కొంతమంది బాబా గారు నాకు ఆంజనేయ స్వామిగా దర్శనం ఇచ్చారు. కానీ చాలా మంది ఏమంటారంటే దత్తాత్రేయుడు అవుతారు అని చెప్తారు. బాబా గారు అంతకుముందు పూర్వ జన్మలో కూడా, బాబా గారు అంతకుముందు జన్మలో సిరిలో కొంతకాలం ఉన్నారు, అంతకుముందు జన్మలో సిరిలో ఉండాలని సాధన చేశారు. దత్తాత్రేయుడు అంటే దత్తాత్రేయుడు తల్లి పేరు అనసూయ, తల్లి పేరు అత్రి, అత్రి మహర్షి. దత్తాత్రేయుని పేరు ఏమి పేరు, తండ్రి పేరు ఏమి పేరు, అత్రి మహర్షి. తల్లి పేరు అనసూయ, తండ్రి పేరు, వాడు గొప్ప పతివ్రత. ఈయన మహర్షి ఎవరు ఎవరు, అత్రి మహర్షి ఆయన మహర్షి, అనసూయ గొప్ప పతివ్రత. ఈ నాడు ఒక చోటికి ఇంకో చోటికి వెళ్ళి అనిపించడమే పని ఆయనకి, కళ్యాణమే చేస్తాడు చివరికి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పుకుని మీరు పాడు చేస్తారు. నారదుడు ఎటువంటి వాడు కాదు, చివరికి మంచి చేస్తాడు. అది ఒకసారి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమయ్యా గొప్ప పచ్చివరట?
ఎవరు
గొప్ప పచ్చివరత అనసూయ? అటువంటి పచ్చివరత భూమి మీద లేదని చెప్తాడు. టెస్ట్ చేయడానికి వస్తారు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు. వాళ్ళకి పరీక్ష పెట్టాలని త్రిమూర్తులు అంటారు కదా, వాళ్ళు పరీక్ష పెట్టాలని చేస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే మాకు భోజనం పెట్టమంటారు. భోజనం పెట్టడం ఆవిడకి ఇష్టం. ఎవరికి అనసూయకి భోజనం పెట్టి వాళ్ళు ఆయన వాళ్ళు వచ్చిన టైంలో అత్రి మహర్షి నదీ తీరానికి మరొక చోటకు వెళతాడు. ఇంటికా లేడు అత్రి మహర్షి. వచ్చి భోజనం పెట్టమంటారు. భోజనం పెడితే భోజనం పెడతా ఉంటారు. అంటే నారదుడు ఏం చెప్పాడంటే పచ్చివెడత అని చెప్పాడు కదండి, భోజనం పెడతానని చెప్పింది. చాలా సంతోషం. కానీ త్రిమూర్తులు ఆవిడకు తెలియదు. చాలా సంతోషం, మీకు భోజనం పెడతామని చెప్పాడు. అయితే నువ్వు భోజనం పెట్టచ్చు, అన్నమంగా పెట్టాలని చెప్పారు. ఆ త్రిమూర్తి ఏం చెప్పారంటే నువ్వు భోజనం పెంచొచ్చు ఉంటాం, కానీ అన్నమంగా పెట్టాలి మాకు భోజనం పట్టించాలి. ఇంకా దానికి సిద్ధమే నగ్నంగా ఉండి మీకు భోజనం వడ్డించడానికి సిద్ధమే ఉంది అనసూయ. అయితే పెట్టనున్నారు. వాడి మనసులో అత్రి మహర్షికి నమస్కారం పెట్టుకుంది, భర్తకు నమస్కారం పెట్టింది, భగవంతుడికి నమస్కారం పెట్టుకుంది పెట్టింది. అమ్మ వడ్డించడానికి ఈ మహర్షులు ముగ్గురు త్రిమూర్తులను చోటకు వచ్చింది. వాడు పాతివ్రత్య మహిమలో ముగ్గురు కూడా సంవత్సరం పిల్లలు అయిపోయారు. ఇంతలోకి అత్రి మహర్షి వచ్చాడు. ఆవిడేం చేసిందంటే ఆరు నెలల పిల్లలకి అన్నారా పడుకుంది, వాళ్ళు ఎట్టుకుని పాలు ఇచ్చింది. అనసూయ పాలు ఇస్తే అప్పుడు అత్రి మహర్షి వస్తాడు, నేను సామాన్యులు కాదు నేను త్రిమూర్తులని చెప్తాడు అత్రి మహర్షి. అప్పుడు అత్రి మహర్షిని అనసూయని త్రిమూర్తిని కోరతారు. త్రిమూర్తులని చెప్తాడు. అత్రి మహర్షి వచ్చి గుర్తిస్తాడు వాళ్ళు ఎవరో సామాన్యులు కాదని. త్రిమూర్తులను గుర్తిస్తాడు, బ్రహ్మ విష్ణువు శివుడిని గుర్తిస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అత్రి మహర్షిని అడుగుతాడు అనసూయని, వాడి త్రిమూర్తులు అడుగుతారు మీరు ఏం కావాలో కోరుకుండా కోరిక నెరవేరుస్తామని. ఇదండి ఇక్కడ ఉంది. అత్రి మహర్షి అంటాడు, మీరు చేసే పని ఏమిటయ్యా, లోకక్షేమం కోసం పనిచేస్తున్నారు, లోక వికాసం కోసం పనిచేస్తున్నారు, లోక శాంతి కోసం పనిచేస్తున్నారు, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు. విష్ణు ఏం చేస్తాడు, శివుడు ఏం చేస్తాడు, లోకక్షేమం కోసం పనిచేసే దేవతలు వాళ్ళు. వాళ్ళు దేవతలు, వాళ్ళు మన మనుషుల్లో కూడా దేవతలు లాంటి వాళ్ళు ఉంటారు. శివుడి బాబా అన్నాడు, మనలోని చెడ్డ గుణాలే రాక్షసులు, మనలోని మంచి గుణాలే దేవతలు అన్నాడు. దేవతలు రాక్షసులు ఎక్కడ బయట లేరు. మనలోని మంచి గుణాలే దేవతలు, మనలోని చెడ్డ గుణాలే రాక్షసులు. మనలోని మనకొచ్చే మంచి తలంపులే దేవతలు, మనకొచ్చేటువంటి చెడ్డ తలంపులే మనకొచ్చే మంచి తలంపులే దేవతలు, మనకొచ్చే చెడ్డ తలంపులే రాక్షసులు. ఇది బాగా వినండి. అతి మహర్షి అంటాడు, మీరు త్రిమూర్తులు లోకం మంచి కోసం పనిచేస్తున్నారు, లోకక్షేమం కోసం పనిచేస్తున్నారు, లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నారు, వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ కోసం మీరు పనిచేస్తున్నారు. మీరు మంచి వాళ్ళు, మంచి వాళ్ళని రక్షిస్తున్నారు, సత్పురుషుని రక్షిస్తున్నారు, సిస్టమ్ని రక్షిస్తున్నారు, రక్షించడమే కదా వాళ్ళని బోధిస్తున్నారు, వాళ్ళకి జ్ఞానం కూడా బోధిస్తున్నారు. మీరు ఏ పనులతో ఏ మంచి పనులతో చేస్తున్నారో ఆ మంచి పని కంటిన్యూ చేసి బిడ్డను మాకు ప్రసాదించండి అన్న అత్రి మహర్షి వైభవం అది. సరే నేను అడిగిన దానికి ఆయన మీరు వేరుగా ఉన్నారు, భగవంతుడి వేరుగా ఉన్నారు. అత్రి మహర్షి అంటాడు, మీరు భగవంతుడి మాకు ఏదో ఈ అహంకారం వల్ల ఇదంతా వేరుతనం వచ్చింది మాకు, అహంభావన వల్ల, ఆ దేహభావన వల్ల. దేహానికి పరిమితం అయిపోయి ఉంటారంటే మాకు వేరు భావన వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారని, నేను ఎక్కడ ఉన్నామని. ఈ సృష్టి అంతా భగవంతుడు, భగవంతుడు ఏమిటో భగవంతుడు వ్యాపించే ఉన్నాడు. లోకం అంతా భగవంతుడు ఎంత వ్యాపించి ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు, అంతనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. వీటి మేము మమ్మల్ని మిమ్మల్ని విడిచిపెట్టి మేము లేదు, మమ్మల్ని విడిచిపెట్టి మీరు లేరు. జీవకోట అంతటా వ్యాపించున్నారు మీరు, జీవకోట అంతా మీలోనే ఉంది, జీవకోటలో మీరున్నారు, మీలో జీవకోట ఉంది. మీరు జీవకోట విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి పంచభూతాన్ని విడిచిపెట్టి వేరుగా లేరు. కానీ మేము అనుకుంటున్నాం మాకు మీరు వేరుగా ఉన్నారని. అజ్ఞానం కారణం, అహంభావన కారణం. మా అజ్ఞానం, మా అహంభావన మీతో మాకు వేరుతనం తీసుకొస్తుంది. ఆ వేరుతనం పోగొట్టమని ప్రార్థించాడు అతని మీద. వేరుతనం వల్ల భయం వస్తుంది, వేరుతనం వల్లనే ద్వేషం వస్తుంది, వేరుతనం వల్ల పాపం వస్తుంది, ఆ వేరుతనం పోగొట్టమన్నాడు. డబ్బు అడగలేదు, లేకపోతే మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయమని అడగలేదు, మిమ్మల్ని ప్రధానమంత్రి పదవి చేయమని అడగలేదు, ఏం అడగలేదు. మీరు ఏ పని అయితే, ఏ మంచి పని అయితే మీరు పని చేస్తున్నారు, ఆ మంచి పని కంటిన్యూ చేసి బిడ్డని మాకు ప్రసాదించున్నారు అత్రి మహర్షి. అది మనిషి యొక్క వైభవం. లోకానికి సంబంధించి ఏమీ అడగలేదు అత్రి మహర్షి, అడగలేదు అనసూయ, అడగలేదు. వేడిగా ఉన్నారా మీరు? వేడిగా లేరు. వేడిగా ఉన్నారనే తలంపు వస్తాం, ఆ మొదటి తలంపు అహంభావన మాకు వస్తాం. అంటే మీరు చేసే మంచి పని కంటిన్యూ చేయడానికి అటువంటి పుత్రుని మొగల్ని ప్రసాదించమని అడిగారు. ఆ ముగ్గుర అంశ వల్ల అంశంకు జీవించిన పుత్రుడే దత్తుడు. అతని మహర్షి ఏం పెట్టాడంటే దత్తాత్రేయుడికి దత్తాత్రేయుడిని పెట్టే దత్తులను వేరు పెట్టాడు. ఆ దత్తుడే దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడిని మనం పిలుస్తున్నాం. ఆ దత్తాత్రేయుడి అవతారమే శ్రీ సాయిబాబా అని కొంతమంది నమ్మిక, కొంతమంది విశ్వాసం. దత్తాత్రేయుడు ఒక గ్రంథం, పరశురాముడి గురువు దత్తాత్రేయుడు. పరశురాముడికి దత్త ఆత్మబోధ ఆత్మబోధ చేశాడు దత్తాత్రేయుడు పరశురాముడికి. ఆ బోధ రమణ మహర్షి గారికి చాలా ఇష్టం. ఆ బోధకు సంబంధించిన పుస్తకం కూడా రమణాశ్రమ పుస్తకాలు కూడా అమ్ముతున్నారు. దాని త్రిపుర రహస్యం ఏదో దానికి దానికి పేరు ఉంది. అది దత్తాత్రేయుడు యొక్క బోధ, పరశురాముడికి చేసినటువంటి బోధ దత్తాత్రేయుడు. ఇది మనకు దేహం ఉంది, దేహము మనం పోయింది అనుకోండి అనుకోండి, ఆ దేహం తాలూకు దేహంతో తాళత్యం పొంది తలంపు నశించింది అనుకోండి, ఆ దేహానికి చావు వచ్చింది అనుకోండి, ఆ చావు వాడికి కనపడదు. అది ఆ జ్ఞానం యొక్క వైభవం. వారికి చావును చూడడం, వారికి దుఃఖం రాదు. మహాజ్ఞానికి అంటే దేహాత్మ బుద్ధి నశించిన వాడికి దుఃఖం రాదు, వేదన రాదు, అశాంతి రాదు. వాడి కారు దేహానికి చావు వచ్చినప్పుడు చావు చావు కూడా వాడి కలక్కన పడదు. అది దాని వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం అటువంటిది. అంటే మనం ఆ సుఖాన్ని పొందటానికి, ఆ శాంతిని పొందటానికి, ఆ దుఃఖరహిత స్థితిని పొందటానికైనా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు దీని కూడా శ్రద్ధ చేయాలి. అంటే మనం హిస్టరీ ఎలా నేర్చుకుంటున్నాం, కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటున్నాం, మ్యాథమెటిక్స్ ఎలా నేర్చు, ఆత్మవిద్యను కూడా అభ్యసించాలి. మనం మామూలుగా ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాము, ఈ కెమిస్ట్రీ అని ఫిజిక్స్ ఎలా నేర్చుకుంటున్నాము, ఆత్మవిద్యను కూడా అభ్యసించాలి. ఎవరైతే ఆత్మవిద్యను అభ్యసించాడో వాడి మటుకే వాడి మటుకే దుఃఖరహితులు అవుతాడు, అజ్ఞానం నుంచి విడుదల పొందుతాడు, జన్మ మరణ చక్రం నుంచి సంసారం నుంచి విడుదల పొందుతాడు, సంసార రూపం నుంచి బయటకు వస్తాడు ఒక జ్ఞాని మాత్రమే. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, చాలా మంది సాయిబాబా పటాలు పెట్టుకుని పూజిస్తున్నారు, సాయి నామం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా పరిచయం ఉంటుందా అని రమణ మహర్షి గారిని అడిగారు. అంటే అన్నాడు పరిచయం ఉంటుంది, దానివల్ల ఏకాగ్రత వస్తుందని చెప్పాడు. ఈ భగవాన్ చెప్పినటువంటి మాట అంటే మనం జపం చేయటం వల్ల, అంటే చెప్తారు కష్టపడి పని చేసుకునే వాడికి దారిద్ర్యం ఉండదని, నిరంతరం భగవంతుడి యొక్క నామాల్లో ఒక నామం తీసుకుని జపించే వాడికి పాపం ఉండదని. కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి దారిద్ర్యం నశిస్తుంది, జపం చేసుకున్న వాళ్ళకి దేవుని యొక్క పేరు ఏదని జపించే వాళ్ళ నామం చేసుకున్న వాళ్ళకి పాపం నశిస్తున్నాడు. బాబా భక్తులు చేసినటువంటి ఉపకారం ఏంటంటే సదాచారం గురించి చెప్పాడు. సదాచారం లేకుండా ఆత్మజ్ఞానం కలగదని చెప్పాడు. చాలామందిని మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు, వాళ్ళకి శాంతి కలిగినట్టు చేశాడు, వాళ్ళకి ఆత్మజ్ఞానం అయిపోతూ వాళ్ళ ముఖాలను మళ్లించాడు. అర్జునుడు ప్రేమ భక్తుల్ని ప్రేమించాడు, తన తెల్లదేవి భక్తుడికి పెట్టాడు, భక్తుని పెట్టకుండా తను తను భిక్ష చేసుకొచ్చింది కూడా భక్తుడికి పెట్టి తను తిన్నాడు. ఒక భక్తుడు అంటే మనుషులకే కాదు జంతుజాలానికి కూడా పెట్టి, అంటే అది వేలాది మంది లక్షలాది మంది భక్తుల్ని సన్మార్గంలో పెట్టాడు, వాళ్ళకి మంచి దారి చూపించాడు. ఆ జ్ఞాన సముపాదన పట్ల వాళ్ళకి అపేక్ష కలిగించాడు. బాబా భక్తుల విషయంలో వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధే కాదు, వాళ్ళ భౌతిక అభివృద్ధి కూడా చూసేవాడు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడతానంటే వాళ్ళ విషయం కూడా చూసేవాడు. అంటే ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి కాకుండా భౌతిక అభివృద్ధి కూడా చూసేవాడు. ఉదాహరణకు మాట చెప్తాను, ఒక భక్తుడికి పెద్ద కురి తీసింది, ఆయన భక్తుడికి ఆ కురిపి చూడు బాధపడలేకపోతుంది. మనకి ఎక్కువ బాధ వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది మనకి. బాబా భక్తుడికి ఒక పెద్ద కురి పేసింది. బాబా చదొచ్చాడు, బాబా నేనేదో పూర్వజన్మలో పాపం చేశాను. అంటే మన వేదాంతం ఏం చెప్తుందంటే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు జన్మలో రోగాల కింద వస్తాయి. పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఈ జన్మలో మనకి రోగాల కింద వస్తాయని చెప్తారు చాలా మంది మన హిందూ సంస్కృతిలో. పాపమే రోగం అని ఓ పెద్ద పిలిపేసింది బాబా భక్తుడికి. పిలిపిస్తే బాబా దగ్గరికి వచ్చాడు. బాబా ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఓ పని చేయి నువ్వు, చేసింది అనుభవించాలి కదా, వచ్చేది వస్తుంది రానిది రానిది రాదని చెబుతారు కదా, వచ్చేది వస్తుంది రానిది రాదు కానీ బాధ వచ్చింది కదా, ఇది అనుభవించాలి కదా, ఈ బాధ తీసేయమని నేను చెప్పటం లేదు, ఈ కురిపి వల్ల వచ్చే బాధ రాబోయే జన్మలకు పది జన్మలకు పంచిపెట్టు బాబా అంటాడు. నా బాధ అంతా తీసేది నేను ఎవరికి న్యాయం కాదు, కానీ ఒకే జన్మలో ఇంత బాధ పెట్టడం న్యాయం కాదు. ఈ కురిపోవలో వచ్చే నా బాధ పది జన్మలకు పంచిపెట్టు. పది జన్మలు నాకు నాకు ఇవే పది జన్మలు. ఒక జన్మలో కొంచెం ఒక జన్మలో కాఫీలో కొన్ని పండారు వేసుకొని చదువు అలా కొంచెం మంది పంచిపెట్టు. మరి ఒక జన్మలో నీ ఎంత బాధ పెట్టేస్తే ఎలా బాబా అన్నాడు. అప్పుడు బాబా అంటాడు, ఏమిటి పది జన్మల్లో పది జన్మల్లో పడతావు ఈ బాధ ఏమిటి? అది భక్తుల పేరు చెప్పి ఏమిటి పది జన్మల్లో కావాలి, పది జన్మల్లో బాధ పడతావు నువ్వు, పది రోజుల్లో పోగొడతాను, పది జన్మలు అక్కర్లేదు అన్నాడు బాబు. అలా కూర్చో అన్నాడు. అలాగా కూర్చో అన్నాడు. ఆ మసీద్ తుడిచేవాడు ఒకడు వచ్చాడు. ఆ మసీద్ తుడిచేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, పక్కన కూర్చున్నాడు. ఆడు వచ్చేసరిగ్గా మసీద్ తుడుస్తూ తుడుస్తూ ఆ కంగారులో ఆ కురిపిన వాడు కాలేశాడు. కాలేస్తే చిగిలిపోయింది. చిగిలిపోయి అది అక్కడ బయటకు చీము వచ్చేసింది. ఇంకా పురుగులు ఉంటే వచ్చి ఆ లోపల పురుగులు ఉంటే పురుగులు కూడా బయటకు వచ్చేసింది. ఎంత బాధ బాబా ఎంత బాధ అన్నాడు. అయిపోయింది, నీకు సర్జరీ ఆపరేషన్ అయిపోయింది అన్నాడు. ఈ బాధ నీకు నీకు పది జన్మలో కావాలన్నావు, పది జన్మలో కాదు పది రోజుల మటుకు ఈ బాధ అంటున్నావు, పదకొండు రోజులు రాదు ఈ బాధ నేను పూర్తిగా మర్చిపోతామని చెప్పాడు. అలా పది రోజుల్లో కుల్పు బాధ అంతా పోయింది. అంటే పది జన్మల్లో నాకు అనుభవించాలంటే పది రోజుల్లో తొలగించాడు. అది జ్ఞానం యొక్క వైభవం, గురువు యొక్క వైభవం. అయితే మన మాటలో అహంభావన పనికిరాదు, చేతలో అహంభావన పనికిరాదు. అహంభావన తెలియకుండా మాట్లాడకూడదు. బాబా ఒక మాట చెప్పాడు, వాడు గొప్ప వాడు చెప్పుకుంటుంటే అసలు కూర్చోవద్దని చెప్పాడు. వాడి దగ్గర ఆ అలవాట్లు మీకు వస్తే అని కూర్చోవద్దని చెప్పాడు. అంటే ఒకసారి మీకు రమణ మహర్షి బొమ్మల చరిత్రలో ఒక జమన్ లాల్ బజే గాని ఒక ఆయన వస్తాడు. ఆయన పేరు జమన్ లాలుడు బజే. గాంధీ గారికి నలుగురు కుమారులు, గాంధీ గారికి నలుగురు కుమారులు. ఆ జమన్ బాల్ బజార్ మహాత్మా గాంధీ నేను ఐదో కొడుకు అనివారాడు. నాకు నలుగురే కొడుకులు, నాకు ఐదో కొడుకు అనుకో, జమనాలు బజాజ్ అనివారు నాకు ఐదో కొడుకు రా అన్న. అంటే గాంధీ గారు నాలుగు అంటిపెట్టుకున్నాడు. అది మంచిగా నన్ను చెడ్డవనండి. గాంధీ గారు నాకు విడిచిపెట్టలేదు. జమనాలు బజాజ్ లైఫ్ లాంగ్ అలా విడిచిపెట్టలేదు. మహాత్మా గాంధీ గారి సేవాగ్రహం ఆశ్రమానికి, వినోబాద ఆశ్రమానికి 10 కిలోమీటర్ల కంటే దూరం ఉండదు. వినోబాబు ఏం చేశాడంటే భగవద్గీతలో బాగా కృషి చేశాడు. బాగా డీటెయిల్గా చదివాడు భగవద్గీత. లోకమాన తిలక్ గారు కూడా భగవద్గీత చాలా డీటెయిల్గా చదివారు. బాబా అనువారు రోజు రోజు కోపం వస్తుంటే మీరు ఎలా సక్కుపడతారు, కోపం లేకుంటే జీవించడం నేర్చుకోండి అనువారు బాబా. కొన్ని మందికి రోజు ఏ గంట కాదంటే కోపం, అది ఇంటికి వస్తుందో తెలియదు, అది ఒక రకమైన లగ్జరీ. బాబా అనేవారు ఏ గంట కాదంటే ఏ రోజు ఆరోజు కోపాలంటే రోజు కోపాలు వస్తుంటే ఏం సుఖపడతారు మీరు? మీ సుఖం కోసమైనా మీరు శాంతిగా జీవించడానికైనా కోపం తగ్గించుకోండి. ఏ రోజు ఆరోజు కోపం, ఈ కోపం పెరుగుతుంటే తెలివితేటలు తగ్గిపోతాయి. మీ సుఖం కోసమైనా మీ శాంతి కోసమైనా కొన్ని కోపాలు తగ్గించుకోండి అని బాబా అంటూ ఉండేవారు. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ జనం గారు బజాజీ గారు వీరబాబు గారికి వెళ్ళి మీకు భగవద్గీత బాగా వచ్చును, మా అబ్బాయిని మీ దగ్గర తీసుకొస్తాను, మా అబ్బాయికి మీరు భగవద్గీత చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నారు. చాలా మంది భగవద్గీత నేర్చుకోవటం మంచిది పిల్లలకు. భగవద్గీత టెక్స్ట్ బుక్ లాంటిది. మనకు షిరిడీ సాయిబాబా గారికి భగవద్గీత ఎంత ఇష్టమో విష్ణు సహస్రనామాలు కూడా అంత ఇష్టం. ఒక్క నామం చాలు మనం తరించడానికి అన్నవారు. అంటే సత్పురుషుడు ఎవడైనా సత్పురుషుడికి మనం చెడ్డ చేసినాడు మంచి చేస్తాడు తిరిగి. వాడు సత్పురుషుడు లక్షణం. మనం ఒక మంచివాడికి చెడ్డ చేసామనుకోండి, తిరిగివాడు మనకు మంచి చేస్తాడు. అది సత్పురుషుడి లక్షణం. ఒక మంచివాడు ఈ పని చేసినప్పుడు భగవంతుడికి మనం అపచారం చేసినా వాడికి మనం మోక్షం ఇవ్వకుండా ఎలా ఉంటాడు అయ్యో? వాడు దేవుడు అనేవాడు బాబా. ఒక సత్పురుషుడికి మనం ఏదైనా అపకారం చేసినా తిరిగి మనకు ఉపకారమే చేస్తున్నాడు. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనం వెనక భగవంతుడు చెప్పిన మాటకు విరుద్ధంగా కావచ్చు. పొరపాటును మనం జీవించినా భగవంతుడు పాదాలను ఆశ్రయిస్తాడు. మోక్షం ఇవ్వకుండా ఎలా ఉంటాడు? సత్పురుషుడు ఎలా చేసేటప్పుడు దేవుడు మోక్షం ఇవ్వకుండా ఉంటాడని వాడు బాబా. అంటే భగవంతుడి పాదాలను ఆశ్రయించండి. ఎట్టి పరిస్థితులు భగవంతుడి పాదాలను విడిచిపెట్టద్దు. భగవంతుడి పాదాల దగ్గర మోక్షం ఉంది. మీకు కావలసిన శాంతి, మీకు కావలసిన ఆనందం అంతా కూడా భగవంతుడి పాదాల దగ్గరే ఉంది. ఆయనకి అసలు ఆయన డిక్షనరీలో అసాధ్యం అంటే ఏమీ లేదు. అల్లా మలిక్ అల్లా మలిక్ అల్లా మలిక్ అల్లా మలిక్ అనేవారు బాబా షిర్డి సాయి బాబా. అల్లా మలిక్ అల్లా మనం ఈస్టర్న్ అంటాం, ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్స్ ఏమో యెహోవా అంటారు. అల్లా మలిక్ అల్లా మలిక్ అల్లా మలిక్ అంటే అల్లా ఇస్ గ్రేట్, అల్లా ఇస్ గ్రేట్, అల్లా ఇస్ గ్రేట్. భగవంతుని సృష్టిలో ఎవరు భగవంతుడితో సమానమైన వాడు కానీ భగవంతుడు ఒక్కడే గ్రేట్, భగవంతుడితో సమానమైన వాడు ఈ సృష్టిలో ఎవరు లేడు. ఒకవేళ మీకు ఏదైనా మంచి జరుగుతుంటే, మీకు ఎప్పుడైనా జ్ఞానం వస్తే, ఎవరి మీకు మంచి అదంటే భగవంతుడు ప్రసాదమే. భగవంతుడి యొక్క దయ లేకుండా, భగవంతుడి యొక్క ప్రసాదం లేకుండా ఏమి రాదు మీకు. భగవంతుడిని తెలియకుండా మీకేమీ రాదు. ఒకవేళ జ్ఞానం వస్తే, మీకు ఏదైనా మంచి కలిగితే, ఒకవేళ మీరు ధనవంతులైతే, మీరు బాగా విద్యావంతులైతే, భగవంతుడి దయ లేకుండా మీకు అది రాలేదు. కాబట్టి ఈశ్వరుడు పట్ల ప్రత్యేకత కలిగి ఉంది. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవాడంటూ ఉంటే, మహాత్ముడంటూ ఉంటే, అల్లా మాది అల్లా ఒక్కడ మాత్రమే, ఈశ్వరుడు ఒక్కడ మాత్రమే. అల్లా మలిక్ అల్లా మలిక్ అల్లా మలిక్ అల్లా ఇస్ గ్రేట్, అల్లా ఇస్ గ్రేట్, ఈశ్వరుడు గ్రేట్, యెహోవా గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. అంటే మీకు ఏమైనా భగవంతుడు దైవలు ఏమైనా గిఫ్ట్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఏమైనా ఏమైనా ఒక విభూతి వచ్చింది అనుకోండి, లేదా ఐశ్వర్యంతులయ్యారనుకోండి, భగవంతుడు ప్రసాదం మీకు గొప్ప కాదండి. ఐశ్వర్యాన్ని చూసి మీరు భగవంతుని మరిచిపోతే మాలోకంలో పోతారు, సంసార మార్గంలో పోతారు. అక్కడ సంసార మార్గం అంటే జన్మించడం, మరణించడం, మాట మాటకి పుట్టడం, మాట మాటకి చనిపోవడం తప్పించి ఇంకో పని ఉండదు మీకు. అక్కడ సంసార మార్గం అంటే జన్మించడం, మరణించడం, మాట మాటకి పుట్టడం, మాట మాటకి చనిపోవడం తప్పించి ఇంకో పని ఉండదు మీకు. భగవంతుని పాదాలను నడిచిపోయారు. మా అబ్బాయికి భగవద్గీత చెప్పండి. వినోబాగారు నేను అడిగాడు, ఎవరైనా పేరేం పేరు జనం గారి బాధ్యత, గాంధీ గారు అనేవాడు నువ్వు నాకు ఐదో కొడుకు. ఈ రోజు ఒక రోజున భగవంతుడు చెప్తున్నాడు, అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక రోజున భగవద్గీత జనం గారి బజాజ్ గారి అబ్బాయికి వినోబాబు చెప్తున్నాడు. ఇంకా ఒక కవర్ వచ్చింది అండి దగ్గరికి, పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి వినోబాబు గారికి ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఒక కవరు వినోబాబు గారిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ కవర్ ఓపెన్ చేశారు వినోబాబు గారు. ఏమని చేశారు? ఓపెన్ చేశారు, ఓపెన్ చేసి చదివారు. తెర చూస్తే ఆ కవర్ ఎవరు రాశారంటే మహాత్మా గాంధీ గారు రాశారు. ఆ కవర్లో ఏమని రాశారంటే మహాత్మా గాంధీ గారు, ఈ దేశంలో నేను చాలా మందిని చూశాను, ఇలాంటి మహాత్ములు ఇంతవరకు నాకు కనిపించలేదని రాశారు. ఈ దేశంలో చాలా మందిని చూశాను వినోబా, నీలాంటి మహాత్ముని, నీలాంటి గొప్ప ఆత్మ కలవాణ్ణి, ఆ నీలో స్వార్థం ఎలా ఉంటుందో తెలియదు మనిషి, ఎంతవరకు నేను ఈ భారతదేశంలో చూడలేదు అని రాశాడు. అందరూ దాని వినోబాబు గారు ఒక్కరం చదివారు, మొక్కలు మొక్కలకి చింపేశారు అక్క కూడా. ఆ కాల్చి మొక్కలు మొక్కలకి వినోబాబు గారు చింపేసి బయటపడేస్తారు. ఈ జగన్ గారు బజాజ్ గారు అబ్బాయి అన్నారు, ఇదేమిటండి మీ దగ్గర మీరు భగవద్గీత నేర్చుకుంటున్నారు, మీరు పెద్దలు రాసిదాన్ని మీకంటే పెద్ద ఆయన. గాంధీ గారు ఎవరైనా లెక్క, గాంధీ గారు ఎవరికైనా లెక్కను రాస్తే ఇంట్లో దాచుకుంటున్నారు, గాంధీ గారు మాకు ఉత్తరం రాశారని ఈ చింపే సాధన పడే నిజం. ఇదేం భగవద్గీత అండి, మీ భగవద్గీత మీరు చదవటం అంటే మీరు నేర్చుకోవటం అంటే ఈ పద్ధతి అంటే అడిగారు. అంటే వినోబాబు చెప్తాడు, ఆ ఉత్తరం వ్యాట్ పెట్టుకుని నేను ఏదో చదువుకుంటానుకో నాకు అహంకారం పెరుగుతుంది, గర్వం పెరుగుతున్నాను. అదే గాంధీ గారు రాసిందేంటి, మీ అనుకునేవా నేను భారతదేశంలో చూడలేదని రాశాడు, ఆ ఉత్తరం నేను రోజు చదువుకుంటాను, నా గర్వం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, ఉన్నది ఓడుతుంది, నేను కష్టపడి సంపాదించడం లేదని ఉంటే అది పోతుంది, నాకు అహంకారం పెరిగి ప్రమాదం ఉన్నది, రోజు చదువుతాను చంచి ఇంపు అవతల పడతాను. కానీ గాంధీ గారికి నా పట్ల ప్రేమ మీదకి మర్చిపోను అన్నాడు. ఉత్తరం అంటే చింపేశాను, కానీ గాంధీ గారికి నా మీద ఉన్న ప్రేమ మట్టికి నేను మర్చిపోను. అది అక్కడ ప్రేమ ముఖ్యం, ఎఫెక్షన్ ముఖ్యం, ఈ కార్డు ముఖ్యం. అది ఎందుకు చింపేశానంటే గాంధీ గారి మీద గౌరవం లేక కాదు, అది నేను రోజు చదువుకుంటే నాకు గర్వం పెరిగే అవకాశం ఎందుకు చింపు అవతల పడేశాను. గాడ్ ఇస్ గ్రేట్ అలా మలిక్ అలా మలిక్ అలా మలిక్ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్ ఇస్ గ్రేట్ డ్యూటీ ఇస్ డివైన్ డ్యూటీ ఇస్ డివైన్ మన మనస్సు, మన ఇంద్రియాలు, భాష ముఖాలను పరిగెడతాయి. బాబా ఏమని చెప్పాడంటే, విషయాలు ముందు ఇంద్రియాల్లోకి రావు, మనసులోకి వస్తాయి. సినిమా చూడాలని చెంపిన ముందు ఇంద్రియాలు కళ్ళకు రాదు, కళ్ళకు ఆహార రూపం, చెవికి ఆహారం శబ్దం, నాలికి ఆహారం రుచి, ముక్కుకి ఆహారం స్మెల్, సెంటు. ఒక ఇంద్రియానికి ఒక ఆహారం కావాలి. ఇప్పుడు మనకి ఈ సినిమా చూడాలనుకోండి, సినిమా చూడాలి. ఇదే బాబా చెప్పింది, బాగా అర్థం చేసుకోండి. సినిమా చూడాలనే తలంపు కళ్ళకు రాదు, కళ్ళే చూస్తాయి సినిమా. కానీ ఆ తలంపు ఎవరికి వస్తుంది? మనస్సుకి వస్తుంది. మనస్సుకి తలంపు వస్తుంది, కన్ను సినిమా చూస్తుంది. అంతేకాని మనస్సుకి తలంపు రాకుండా కన్ను పనిచేయదు, కన్ను పనిచేయదు. అంతేకాని మనస్సుని నిరంతరము ఈశ్వరుని స్మరించుకుంటాంటే, అల్లాను స్మరించుకుంటాంటే, అల్లాను ధ్యానం చేసుకుంటాంటే, ఈ ఇంద్రియాలకు సంబంధించిన తలంపు రాకపోతాం. అంటే ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి అలవాటు తగ్గిపోతుంది దానికి. ఎప్పుడు? నిరంతరము ధ్యానము చేస్తుంటే, జపము చేస్తుంటే, భగవంతుని నిరంతరం స్మరించుకుంటాంటే, భగవంతుని నిరంతరము నువ్వు స్మరించుకుంటావంటే, మోక్ష ప్రదాత, శాంతి ప్రదాత, అంతర్యామి, అంతర్యామి. మన క్షేమం కోరేవాడు భగవంతుడి కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. మన క్షేమం కోరేవాడని ఆయనకి తెలియకుండా ఏది జరగదు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు, జరగటానికి వీలు లేదు. ఆ ఈశ్వరుడు మనకి బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. ప్రపంచాన్ని సృష్టించి భగవంతుడు పారిపోలేదు. భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించున్నాడు, జీవకోట అంతర్యామిగా ఉన్నాడు. భగవద్గీతలు భగవంతుడు చెప్తాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు, ఇక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతటా ఉన్నాడా, ఏమి చూడటం లేదు. కానీ నీకు భక్తి లేకపోతే దొరకడవయ్యా అర్జున అన్నాడు. అది మనస్సు అంటే విషయాల ముందు మనస్సులోకి వస్తాయి. ఎక్కడ వస్తాయి తలంపులు? ఎక్కడ వస్తాయి? మనస్సులోకి వస్తాయి. ఆ తలంపులు మనస్సులోకి వచ్చాక ఇంద్రియాల ద్వారా బయటికి వెళతాయి, అప్పుడు బాహ్యముఖం అవుతుంది. అంటే నువ్వు నిరంతరము భగవంతుని స్మరించుకోవటం వల్ల, భగవంతుని జపించటం వల్ల, ఆయన పాదాలను ఆరాధించటం వల్ల, నిరంతరం నీ మనస్సుని, నీ బుద్ధిని భగవంతుడి సమాయత్వం తెలియటం వల్ల నీకు విషయ చింతన తగ్గిపోతుంది. అంటే నీకు భగవంతుని చింతన పెరుగుతుంటే విషయ చింతన తగ్గిపోతుంది. ఎప్పుడైతే విషయ చింతన తగ్గిపోతుందో నీకు పునర్జన్మలు తగ్గిపోతాయి. విషయాలు, విషయాన్ని చింతించడమే నీకు పునర్జన్మలు వస్తున్నాయి అయ్యా. విషయాన్ని చింతించడం వల్ల నీకు పునర్జన్మలు వస్తున్నాయి. ఈ అహంకారానికి చావు పుట్టికేయని, అహంకారానికి లోపల చైతన్యానికి పుట్టిక ఎలా ఉంటుందో తెలియదు, చావు ఎలా ఉంటుందో తెలియదు. నువ్వు అదే ఉన్నావు, నువ్వు అదే విన్నావు. దాని తాలూకు అనుభవి, దాని తాలూకు అనుభవం తీసుకొచ్చేవాడే గురువు చేసే పని. నేను కొన్ని చమత్కారాలు మీకు చేస్తున్నాను, కొన్ని మహిమలు మీకు నేను చేసి చూపిస్తున్నాను. గమ్యం అది కాదు. మీకు భగవంతుని వాడు ఉన్నాడని ఒక విశ్వాసం పెంచడానికి, భగవంతుని మిమ్మల్ని ఐక్యం చేయడానికి చేసే పనులు. కానీ కేవలం చమత్కారాల కోసం చమత్కారాలు చేయటం లేదు. సంతృప్తి కలవాడే భాగ్యవంతుడు. ఎవరికైతే తృప్తి లేదు వాడు ధనవంతుడు కాదు, తృప్తి ఉన్నవాడు ధనవంతుడు. కొంతమందికి సంతృప్తి అనేది ఎలా ఉంటుందో తెలియదు. వాడికి భగవంతుడు వాడు కేటాయించిందే వస్తున్న వాడికి, అంతకంటే వాడు ఆశించిన రాదు. వాడు తృప్తి పడాలి అక్కడ. అక్కడ తృప్తి రాకపోతే భగవంతుడు పెట్టి వాడు గౌరవం లేదని అర్థం. అంటే భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తేనే మనకు మోక్షం వస్తుంది. భగవంతుడు మాట ఏంటో గౌరవం కలిగి ఉండాలి. బాబా చెప్పాడు, ఇప్పుడు మీకు ఇంటికి ఏ చిల్లర చిల్లర సమస్యలు ఉంటాయి. మీకు ఇంటికాడ ఏ చిల్లర సమస్య, అత్తకు వాళ్ళ అత్తకు వాళ్ళ గొడవ, లేకపోతే మీ ఇంట్లో కూడా ఆర్థికమైన ఇబ్బంది ఏ ఉంటా ఉంటుంది. ఇంటికాడ కుటుంబంలో సమస్యలు ఉంటా ఉంటాయి. ఆ సమస్యల గురించి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ సమస్యల గురించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దని చెప్పాడు. మీరు ప్రతి చిన్న విషయానికి ఉద్వేగపడతాంటే, ప్రతి చిన్న విషయానికి మీరు అశాన్ని తెచ్చుకుంటాంటే, మీ మోక్ష మార్గం తప్పిపోతారు. ఆత్మమార్గం, ఆత్మకెళ్ళి ఆత్మజ్ఞాన సముపార్థిని విడిచిపెట్టేస్తారు. జీవితంలో ఏది పొందాలో, ఏది పొందడం కోసం మనకి ఈ శరీరం వచ్చిందో అది మర్చిపోతారు. అంటే మీ చిల్లర విషయాలకి నానేస్తే యశ ఏదైతే ముఖ్యం కాదో, ఏదైతే ప్రబలం కాదో, మీ దేనికైతే ప్రాముఖ్యత చెప్పాలో, మీరు చిల్లర విషయాల్లో కొట్టుకుపోతామంటే, మాట మాటకి ఉద్వేగపడతాంటే, మాట మాటకి చెంటు తెచ్చుకుంటాంటే, లైఫ్ లైఫ్లో ఎసెన్స్ ఏది, జీవితంలో ఏది పొందాలి, జీవితంలో ఏది సాధించాలి, దానికి మీరు దూరం అయిపోతారు. అంటే చిల్లర చిల్లర గొడవల గురించి, చిల్లర చిల్లర విషయాల గురించి, మీ ఇంట్లో చిన్న చిన్న సమస్యల గురించి మీ కాలాన్ని పాడు చేసుకోవద్దు, మీ జన్మను పాడు చేసుకోవద్దు. ఈ చిల్లర చిల్లర విషయాల గురించి అంటే మీ శ్రాలకు ఎలా ఉండాలంటే, సామర్థ్యంగా ఉండకూడదు, సామర్థ్యంగా ఉండకూడదు. అసలు మీకు మామూలుగా అసలు మీకు తగిన భగవంతుడి చింతన చేయటానికి, ఆ భగవద్గర్భం పొందటానికి మీరు నిరంతరం కృషి వెళ్ళి ఉండాలి. ఈ విషయ చింతన మీకు అసలు టైమే దొరకకూడదు. అంత సోమరితనంగా జీవితం గడపొద్దు. అంటే బాబా చెప్పింది ఏంటంటే, మీ భగవంతుడి మాటలో చేతలో మనస్సులో అంటే భగవంతుడి యొక్క చింతన ఉండాలి మీకు. మాట్లాడితే భగవంతుని గురించి, చింతిస్తే భగవంతుని గురించి, వింటే భగవంతుని గురించి. అందుకు భగవంతుని పొందాలి అనేది కాంక్ష తప్పించి మిగతా విషయాలు మీకు ఏమి ఉండకూడదు. ఇంకా భగవద్గర్భం పొందడానికి సోమరితనం కూడా పనికిరాదు. అంటే బద్ధకస్తులకి బలహీనులకి సోమరితనం ఉండే వాడికి భగవద్గర్భం కలగదని కఠోపనిషత్తు చెప్పాడు. ఏ వయసులో ఆ వయసులో చేసుకోవాలి బాబా చెప్పాడు. ఏ వయసులో ఆ వయసులో చేసుకోవాలి. కొంతమంది భగవంతుని ముసలితనం వచ్చాక భగవంతుని ఏమో స్మరించుకుందాం అనుకుంటారు. ముసలితనం వచ్చాక మీరు భగవంతుని స్మరిస్తారు? అంటే మీ శరీరం ఎప్పుడు దేనికి పనికిరానప్పుడు, సంసారానికి పనికిరానప్పుడు, ఇంట్లో వాళ్ళందరూ వలకాలకు పోతే బాగుందనుకున్నప్పుడు మీకు భగవంతుడు కావాలని అడుగుతున్నాడు బాబా. అంటే మీ శరీరం సంసారానికి పనికిరినప్పుడు కావాలన్నమాట మీకు భగవంతుడు. సంసారానికి పనికి వచ్చినప్పుడు సంసారం చేసుకుని ఇంకా మంచం పెట్టాక ఎందుకు పనికిరాక వీళ్ళు ఇంటికి వీళ్ళు వలకాటలకు వెళ్ళిపోతే బాగుందని ఇంట్లో అనుకున్నప్పుడు మీకు భగవంతుడు కావాలా? అంటే బాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ. అంటే ఏ వయసులో ఏ వయసులో కానీ మీరు ఆ వయసులో కూడా మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని విధాలు మీకు సంపద ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అది బాబా చెప్పింది. శంకరాచార్య వారు బలిగోళ్ళ శ్లోకాలు అంతకి రాశాడు. ఏదో మూలమతే బలి గోవిందం గోవిందం బలి గోవిందం ఆచార్య స్వామి వారు దీని గురించి చెప్తారండి. సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళు ఏమి రాశాడండి సంస్కృత భాష శంకరాచార్య వారు అంటే జీడిపాట ఎలా తిప్పుతాడో సంస్కృత భాష ఎలా తిప్పారంటే ఆచార్య వారి బలిగోవిన శ్లోకం. అంటే బలిగోవిన శ్లోకాలు కామనకి ఇష్టమే, పండితులకి ఇష్టమే. గోవిందం 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 బలి గోవిందం. ఆ బలిగోవిందం ఏ సందర్భంలో చెప్తారంటే ఆచార్య వారు స్నానం చేసి ఇంటికి వెళుతున్నారు. వాడు బాగా ముసలివాడు అయిపోయాడు. అప్పుడే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి వాడికి. వాడు అడిగిన వాడు కూర్చుంటున్నాడు. వాడు అడిగిన వాడు కూర్చుని పాడిని వ్యాకరణ సత్యాలు బట్టి పడుతున్నాడు. వాడు 80 ఏళ్ళు వచ్చి ఊహించే సావధానం సిద్ధంగా ఉన్నాడు. పాడిని రాసిన సంస్కృతంలో వ్యాకరణ సత్యాలు గ్రామర్ బట్టి పడుతున్నాడు. అడిగినే కూర్చుని 80 ఏళ్ళు వచ్చినాడు. బట్టి పడుతున్నాడు మరిపి వచ్చేస్తాను, బట్టి పడుతున్నాడు మరిపి వచ్చేస్తాను. ఆచార్య వారు స్నానం చేసి ఇంటికి వెళ్తున్నారు. అంటే ఇంటికంటే మకంలోకి మఠానికి వెళుతున్నారు. ఎందుకంటే ముసలవాణ్ణి చూసి జాల వేసింది వీడికి. మీరు బాగా అర్థం చేసుకోండి, ఆ ముసలవాణ్ణి చూసి ఆచార్య వారికి జాల వేసింది. జాల వేసి వాడు అడిగిన కూర్చి పోవడం అడుగులేదు కానీ వెళ్ళక అడుగులండి. వాడు అడిగిన కూర్చున్నాడు, వ్యాకరణం చదువుతున్నాడు. ఆచార్యులు వారికి అడిగి భయం కలిగాడు. మహాజ్ఞానులు మహాగురువులు ఆచార్య పురుషులు వాళ్ళ కోపం కూడా వాళ్ళ అనుగ్రహమే. వాళ్ళు చెప్పిన కోపం వచ్చినా కూడా అది కూడా అనుగ్రహమే. వాళ్ళ కోపం వాళ్ళ దయ్యాయి. ఆ ముసలవాడి దగ్గరికి వెళతాడు. ఏంటయ్యా నీకు వయసు ఎంత ఉంది ఇప్పుడు? నీ వయసు చూస్తాంటే 80 సంవత్సరాల వయసులో నువ్వు కనిపిస్తున్నావు. నీ వయసులో గోవిందని స్మరించుకోవాలి. గోవిందని స్మరించుకుని నువ్వు మోక్షాన్ని పొందాలి. ఈ వయసు ఇది. ఈ వ్యాకరణ సూత్రాలు బట్టి పట్టండి. కాలేజీ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ వ్యాకరణ సూత్రాలు బట్టి పడతారు. మళ్ళీ చదువుకుని పిల్లలు సంస్కృతం నేర్చుకునే వాళ్ళు బట్టి పడతారు. నువ్వు చావటానికి సిద్ధంగా ఉన్నావు. వాళ్ళకాడ రమ్మంటాను, ఊరు కొమ్మంటాను. నువ్వు గోవిందని భజించుకో, భగవంతుని స్మరించుకో, భగవంతుని స్మరించుకుని తరించువయ్యా అని అన్నాడు మామూలుగా ఆచార్య వారు. అవుట్ ఆఫ్ కన్ఫ్యూషన్ దైవంలో ఆ ముసలివాడు మీరు దైవంలో చెప్పాడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన ఈ పానిని వ్యాకరణ స్వచ్ఛాలు ఈ వయసులో నువ్వు చేసి ఈ పని కాలేజీ వయసులో అనగా నువ్వు చదువుకునే రోజుగా చేయొచ్చు. ఈ వయసులో నువ్వు ఏ వయసుకి సంబంధించిన పని ఆ వయసులో చేసుకోవాలి. ఈ వయసులో నువ్వు చేసే పని కాదు నువ్వయ్యా. నువ్వు మధ్య వయసులో ఎలాగో చేయలేదు. నువ్వు భగవంతుడి యొక్క ప్రార్థన ముసలితనం వచ్చే కూడా భగవంతుడు వైపుకుని మనస్సు మరటం లేదు, వ్యాకరణ స్వచ్ఛాలు లేదండి. సత్పురుషులు సహవాసం చేయి, సజ్జన సాంగత్యం చెయ్యి. చెయ్యగా చెయ్యగా నీకు మీ మోహత్వం వస్తుంది, మోహం పోతుంది. మొదటండి సత్పురుషులు సహవాసం చేయటం వల్ల మనకు లోకం మీద ఉన్న మోహం తగ్గిపోతుంది. వచ్చింది లోకం మీద ఎప్పుడైతే నీకు మోహం తగ్గిపోయిందో, నీకేమొస్తున్న మోహం ఎప్పుడైతే పోయిందో, అశాంతి పోతుంది. మోహం ఉన్నవాడికి దుఃఖం, మోహం ఉన్నవాడికి అశాంతి, మోహం ఉన్నవాడికి పునర్జన్మలు, మోహం ఉన్నవాడికి రోదన. నువ్వు సత్పురుషులు సహవాసం చేయటం వల్ల, సజ్జన సాంగత్యం చేయటం వల్ల నీకు లోకం మీద ఉన్న మోహం తగ్గుతుందయ్యా. లోకంలో ఎప్పుడైతే మోహం తగ్గిందో నీకు స్థిరబుద్ధి వస్తుంది. నీకు ఎప్పుడైతే స్థిరబుద్ధి వచ్చినప్పుడు జీవన్ముక్తులు అవుతావు. నీకు ఏదైనా కలిగి ఉంటే అగట వాళ్ళు పెట్టుకో, భగవద్గీత చదువుకో. నీడిగుండా దండానది ఉంది, పైగా నువ్వు స్వగ్రామ స్త్రీ మీద దండాకుండా ఆ నీళ్ళు పానం చెయ్యి. జన జనని పట్ల సౌహృదయం కలిగి ఉండు. వాడి జనులు సేవ చేయగలిగితే సేవ చేయి. అంటే ఇంతవరకు వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో త్యాగి కానీ వాడు జ్ఞాని కాలేదు. అది బాబా ఏం చెప్తున్నాడంటే, నీకు అన్ని విధాలా బాగున్నప్పుడేమో లోకానికి లోక విషయాలకి నీ మనస్సు నీ మనోదేహమైన లోక విషయాలకి ఇది చేసి ఎప్పుడో మసోదనం వచ్చాక చేస్తావు అంటే అవి ఎలా పోయి. నువ్వు ఎప్పుడు కూడా చదవ, ఎప్పుడు నిరంతరమే నీకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే భగవంతుని పొందడానికి నీ కాలాన్ని సద్వినియోగం చేసుకునే బాబా చెప్తూ ఉండేవారు. అంతా మనస్సే పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా జీవించండి, ధర్మాన్ని ఆచరించండి. ధర్మాన్ని ఆచరించడం గమ్యం అని కాదు, ధర్మాన్ని ఒక ఉద్యోగంగా పనిచేస్తుంది. మనం ఈ పక్కన సంసారంలో ఉన్నాం, ఆ పక్కన మోక్షం ఉందనుకోండి. ఈ నది అవతల సంసారం ఉందనుకోండి, నది అవతల మోక్షం ఉందనుకోండి. ధర్మాన్ని ఆచరించడం ఉంపించడం పనిచేస్తుంది. ధర్మాన్ని ధర్మమే అక్కడ లక్ష్యం కాదు, ధర్మమే గమ్యం కాదు. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఈ వద్ద నుంచి ఆ వద్ద కడతాం, అదే మోక్షం. ఈ సదాచారం విడిచిపెట్టద్దు, శత్రుత్వాలు పెట్టుకోవద్దు అని చెప్పాడు బాబా. మేము ఎవరైనా విమర్శించవచ్చు, శత్రుత్వాలు మటుకు మీరు పెట్టుకోవద్దు. ఆ శత్రుత్వాలు పెట్టుకుంటూ రాబోయే జన్మలకు కూడా శత్రుత్వం కంటిన్యూ అవుతుంది. శత్రుత్వాలు ఎవరితోటి మీరు పెట్టుకోవద్దు, సత్పురుషులు విడిచిపెట్టకండి, శత్రుత్వాలు పెట్టుకోవద్దు. స్వసాంగత్యం సద్వస్తువును తెలుసుకోవడానికి సహాయ సహకారములు అందిస్తుంది. అంతేగా జీవన ముముక్షత్వం పెంచుతుంది, మీరు అది జిజ్ఞాస పెంచుతుంది. శత్రుత్వాలు ఎవరితోటి పెట్టుకోవద్దు. బాబా ఒకసారి ఒక్క తీసుకుంటున్నాడు, ఒక్క దాని ఏదో అంటారు, పొగ పొగ తీసుకుంటాడు. ఆడు పూర్వజన్మలో ఒకడు పేచిడి పడ్డాడు, పూర్వజన్మలో ఆడు రెండు మూడు జన్మలను శత్రువుల కింద వస్తున్నారు. ఈ జన్మలో ఏంది, ఒకడు ఏదో పావుని కింద పుట్టాడు, ఒకడు కప్ప కింద పుట్టాడు. ఓ భక్తుడు వచ్చి బాబా 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 ఒక పాము ఒకటి కప్పను తినేస్తుంది, పాము ఒకటి కప్పను తింటుంది. ఆ కప్ప పెద్ద కప్పగా ఉంది, పాము పెద్దది, కానీ ఆ కప్పను నిండైపోతాను, పాము నిండతాన ప్రయత్నం చేస్తుంది అని చెప్పాడు. బాబాతో చెప్పాడు, బాగా పొగ పొగ తీసుకుంటున్నారు, బాగా పొగ రాసుకుంటున్నారు పొగ. రే ఆయన కప్పని నిండేమన్నారా అని అన్నాడు బాబా. ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఎక్కడ జరుగుతాను, పాము ఎక్కడ ఉంది, కప్పంది అన్నాడు బాబా. మీరు వెళ్ళకండి బాబా, మీరు వెళ్ళకండి, పెద్ద పాము, ఆ పాము నా మీదకి వచ్చేస్తుంది, అంత పొగడగా ఉండదు పాము, చాలా పొగబోతుంది, మనం వెళ్ళొద్దు అంటాం. ఎవరైనా చూద్దాం కదా, వాళ్ళు పోలేదని వాళ్ళు పేర్లు పెట్టాడు. అది వేరప్ప ఏ సత్తప్ప ఎవరో ఉన్నారు, ఏదో వేరప్ప కాగా మీరు నాలుగో జన్మ మీ శత్రుత్వం ఎలా ఎన్నాళ్ళుంటారు, మీరు ఎన్నాళ్ళు కోర్టులు తిరిగించారు, మీరు పూర్వజన్మలో కోర్టులు తిరిగారు తిరిగారు, మీ కాళ్ళు అరిగిపోయి ఈ జన్మలో మీరు ఒక పాము కింద పుట్టాడు, ఒక కప్ప కింద పుట్టాడు. ఏదో వేరప్ప మీకు ఎంతకాలం నేను చెప్పేది, ఎన్నాళ్ళు పాముల కింద పడతా, ఇంక మీకు పుట్టడానికి పడా, ఇంక మీకు మానవ జన్మ అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదా అని చిట్టిపోశాడు. పావని చెట్లు వేరప్పని తిట్టాడు, పూర్వజన్మడు పేరు వేరప్ప అంటారు. మీరు ఎవరు చెప్పండి, ఎవరు కప్పగాడు, ఈ కప్పగా నీకు బుద్ధి లేదే, నువ్వు ఇలా ఎన్నాడో చచ్చినట్టు పెట్టుకుంటావు. ఇద్దరినే కత్తిని తిట్టేశాడు, ఒకటి పాన ఏం చేసిన కప్ప నుంచి పెట్టేసి ఆ పక్క నీరుంటే నీటిలో దగ్గర పడిపోయి ఈ కప్ప ఏమో చెట్టు వాడు, ఆ పక్కన చెట్టు ఉంటే ఫారెస్ట్ లో ఈ కప్ప పరిగెట్టుకుంది. అప్పుడు చెప్పాడు మూడు జన్మలను చెప్పాయి, ఆ ముగ్గురు మూడు జన్మలు నాలుగో జన్మలు ఎలా ఏడుస్తున్నారు, ఈ రోజు ఇంతటి ఇంకా ఎన్నాడు ఏడుస్తారు అని చెప్పి చెప్పి భక్తులు చెప్పాడు. మీరు ప్రతి వారితో చెట్టుత్వం పెట్టుకుంటే మీరు కూడా ఇలాగే తయారవుతారు. అంటే బాబా చెప్పింది ఏంటంటే, ఎవరితోటైనా మన శత్రుత్వ కారణమన్నా శత్రుత్వం పెట్టుకోవద్దని, దాని మనసు మనం బాహ్యమకానికి వచ్చేస్తే పాడైపోతాం. సత్యానుభూషునికి అంటే సత్యానుభవం పొందటానికి ఇంకా బైబిల్లో కూడా చెప్పారు కదా, ఈ నష్టం యొక్క చూస్తుంది, చూసారు మేక్స్ యూ ఫ్రీ. మనం సత్యం తెలుసుకోకపోతే స్వేచ్ఛ లేదు, సత్యం తెలుసుకోకుండా స్వాతంత్రం లేదు, సత్యం తెలియకపోతే శాంతి లేదు. భగవాన్ చెప్పాడు, నువ్వు కాని దాంతో నువ్వు తాదాత్యం విడిచిపెట్టినంతకాలం నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. మనం కాని దాంతో తాదాత్యం ఎంతకాలానికి విడిచిపెట్టాం, అంతకాలం వాడు ఎంత ధనవంతుడైనా ఎంత విద్యావంతుడైనా వాడు ఎంత అధికారులు ఉన్నా అని అశాంతి వెంటాడుతూ ఉంటాడు. మన హృదయంలో ఒక నిజం అండి, నువ్వు శరీరంతో మన మనస్సుతోటి మన ఇంద్రియాలతో ఎలా తాదాత్యం ఉందో అలాగే నీ హృదయంలో నిజంతో నీకు తాదాత్యం ఇచ్చే వరకు నేను పునర్జన్మ విడిచిపెట్టడం, అశాంతి విడిచిపెట్టడం, దుఃఖం విడిచిపెట్టడం. ఒకసారి త్రైలవేణి స్వామిని అడిగారు, ఒక భగవంతుడు ఉన్నాడనుకోండి, ఉంటే దాన్ని ఎందుకు గౌరవించాలని, ఎందుకు ప్రేమించాలని కాశీలో అడిగారు. త్రైలవేణి స్వామి 300 సంవత్సరాల శరీరంలో ఉన్నాడు. ఒకవేళ భగవంతుడు అంటూ లేకపోతే ఇబ్బంది లేదు, ఉన్నాడనుకోండి, ఉంటే దాన్ని ఎందుకు గౌరవించాలి, ఆయన ఎందుకు ప్రేమించాలి, ప్రేమించాలని భగవంతుని గౌరవించాలా అన్నాడు. ఇదే నీ అమ్మని నీ బాబుని నువ్వు గౌరవించే నువ్వు దేవుణ్ణి గౌరవించకుండా ఉంటావా అన్నాడు త్రైలవేణి స్వామి. నీ అమ్మకి అన్నాడు, నీ బాబుకి బాబు మొత్తం జీవకోటి అంటే ఆయన నుంచి వచ్చింది. నీ అమ్మ ఎంత గౌరవిస్తున్నావు నువ్వు, నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు, నీ అమ్మని నీ బాబుని గౌరవించినప్పుడు దేవుని గౌరవించవా, గురువుని గౌరవించవా, నీ అమ్మ ఎంత గౌరవిస్తావు, నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు, ఆయన చిన్న గౌరవించాలి ఈశ్వరిని అని నాకు తెలియదండి స్వామి. ఎంత గౌరవించాలని అడుగుతావా, మరి నీ బాబుని ఎంత గౌరవిస్తున్నావు నువ్వు, నీ అమ్మని ఎంత గౌరవిస్తున్నావు, ఈ జీవకోటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జీవకోటి అంటే సర్వేశ్వరి నుంచి వచ్చింది, ఈ జీవకోటి అంటే ఈ జీవకోటికి యజమాని ఎవరు, ఈ జీవకోటికి భర్త ఎవరు, ఈ జీవకోటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పంచభూతాలని ఎవరు సృజించారు, నీ అన్న ఎక్కడి నుంచి వచ్చింది, నీ బాబు ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి కారణం ఎవరు? ఏదైనా గౌరవించేప్పుడు నీ అన్నయ్య నీ బాబుని సృష్టించను ఈశ్వరుడు, నీకు గౌరవం అక్కర్లేదా, భక్తి అక్కర్లేదురా, నీకు బుద్ధి లేదా, భగవంతుడు కళ ఉన్నాడనుకోని ఉంటే ఎలా తెలుసుకోవడం అని తైలంగ స్వామి అడిగాడు. తైలంగ స్వామి అడిగి నిన్ను ఎలా తెలుసుకుంటున్నావు, అలాగనే భగవంతుని తెలుసుకోవటం, నువ్వు ఎవరిని తెలిస్తే భగవంతుడు కూడా నేను తెలియబడతాడు. భగవంతుని తెలుసుకోవడానికి ఏమి లేదు, నేను తెలుసుకోవడమే భగవంతుని తెలుసుకోవటం. వీడేమంటున్నాడంటే నాకు మోక్షం కావాలంటే ఈడ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని, నాకు మోక్షం కావాలంటే ఈడ్చిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, సాధన చేసుకోవాలని అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే కర్మ చేయకుండా జీవితాన్ని సన్నివేశం చక్కర్లేదు, నీ పని ఏదో నువ్వు చేసుకో, భగవంతుడు నీకు కేటాయించిన పని నువ్వు చేసుకో, పని దొంగలు అవ్వకూడదు. ఏదైనా మనం చేయవలసిన జీవితం మనం విడిచి చేయకుండా విడిచిపెట్టేసామనుకోండి, భగవంతుని మళ్ళీ జన్మలు ఆ పని మనం చేస్తాడు. ఇప్పుడు మనం చేయవలసిన ధర్మం మనం చేయకుండా వదిలేసామనుకున్నది, మళ్ళీ పది మొత్తికాలు పెట్టి ఆ పనే మన చేత వచ్చి జన్మలో చేస్తాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఏ పని అయితే నీకు నియమించాడో అది అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, హితవుగా చెయ్యి. అంటే నువ్వేం సన్నిహితం చక్కర్లేదు, మనం విడిచిపెట్టవలసింది ఎత్తిపోవాలి అహంభావన, మనం విడిచిపెట్టవలసింది. అందుకని బట్టలు కాదు, బట్టలు మార్చుకోవడం కాదు, ఒకవేళ మనకంటే ఎక్కువ సన్యాసులకి అహంభావనలు వచ్చింది, అలాగే మోక్షం రాదు. ఈ గృహస్థాశ్రంలో ఉన్నావా, నువ్వు సన్యాసాశ్రంలో ఉన్నది మోక్షం కాదు. నీ ఆశ్రమంలో ఉన్నా నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, అంటే రాంగ్ థింకింగ్ గురించి నువ్వు దూరంగా ఉండాలి. అదే బుద్ధుడు చెప్పిన విద్య మార్గం అది రైట్ థింకింగ్ రైట్ యాక్షన్, రైట్ థింకింగ్ రైట్ యాక్షన్ అది విడిచిపెట్టకూడదు. ఎప్పుడు రియాక్ట్ అవ్వద్దు. తర్వాత ఇంకోటి మనం పని చేసినప్పుడు తెలివిగా పనిచేయాలి, వివేకంగా పనిచేయాలి. ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి వివేకంగా పనిచేయాలి, తెలివిగా పనిచేయాలి. మనం ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా నేను కోపంగా ఉందనుకోండి, ఒకసారి రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిపోతే రియాక్ట్ అంటే పని చేయదు, మళ్ళీ నీకు పాపం తెచ్చి పెడుతుంది. ఇది బాధ, నువ్వు నీ తెలివి ద్వారా పనిచేయి, నువ్వు వివేకం ద్వారా పనిచేయి, రియాక్ట్ అయ్యి పని చేయొద్దు. రియాక్ట్ అయ్యి నువ్వు పని చేయడం మొదలు పెడితే నువ్వు మంచి చేస్తున్నట్టు అనిపించే చెడ్డకు దారి తీయొచ్చు. అంటే నేను అర్థం ఏంటంటే నువ్వు శాంతిగా పనిచేయి, ఉద్వేగంగా పనిచేయొద్దని. నువ్వు చేసే పని కూడా శాంతిగా చేయాలి, ఉద్వేగంగా ఇమోషనల్గా చేయకూడదని. అది నువ్వు కోడలే మన ఏమైనా విమర్శించినందుకు ఇంకా అనుకోని మాట వస్తుంది. విమర్శించిందని ఏ ఉద్వేగపడితే ఉద్వేగంగా చేయడం చేసేయకండి. దానివల్ల ఏమవుతుందంటే నీ మనసు చిక్కబడిపోతుంది, ఏదైతే పోగొట్టుకోవడానికి భయపడిపోతుంది. అంటే భగవద్గారు మనం పొందడానికి ఏదైతే అడ్జస్ట్ ఉండేది పెరిగినట్టు అవుతుంది, ఉద్వేగంగా పనిచేస్తుంటే. అంటే కూల్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి, మనం చేసే పని వివేకవంతంగా ఉండాలి, కానీ ఉద్వేగపడి పని చేయకూడదు. అది ఉద్వేగంగా మనకు ఎప్పుడు ఉద్వేగం వచ్చినటువంటి మౌనంగా ఉంటాం మంచిది. ఈ రాగద్వేషాలు రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, ఇదే నేను మీ మనసులో దాటి ముఖాన్ని తీసుకొస్తాయి. అంటే వైష్ణవ సాంప్రదాయంగా ఏం చెప్తారంటే ఈ రాగద్వేషాల నుంచి విడుదల పొందడం కష్టం, కామక్రోధాల నుంచి నియంత్రణ విడుదల పొందడం కష్టం. ఆ నారాయణుడిని అంతర్యామిని భగవంతుని సేవించగా 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 నువ్వు భగవంతుని ధ్యానించగా ధ్యానించగా నీ మనసులో రాగద్వేషాలు వచ్చి మారుతాడు అని చెప్తాడు. ఆవు దూర పట్టగానే ఆ దూర మీదన్నా మారి ఆవును ఆపుతుంది, మనకు ఎలపడం. కానీ భగవంతుడు దూర పుట్టగానే ఆవు తన ఆ దూర మీదన్నా మాయలంటే నాకేస్తుంది. అలా భగవంతుని స్మరించగా స్మరించగా భగవంతు అనుభవం పొందడానికి ఏ అడ్డొస్తున్నాయని దానికి తెలుసు. ఆ అడ్డొచ్చి ఉంది కూడా ఆగుతాడు వల్ల అనుభవం మీకు కలగించడానికి అని వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు. అంటే పవిత్రత లేని వాడికి పరమార్థం అందదు, ఎవరికైతే పవిత్రత లేదో వాడికి పరమార్థం అందదు, వాడికి జ్ఞానం కలిగి వాడికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు పవిత్రుడు కాని వాడికి. పరమ పవిత్రుడికి మాత్రమే పరమార్థం అందుతుంది. మా ఎక్కడుంది మనసులోనే ఉంది, అజ్ఞానం ఎక్కడుంది మనసులోనే ఉంది, అశాంతి ఎక్కడుంది మనసులోనే ఉంది, అవిద్య ఎక్కడుంది మనసులోనే ఉంది. ఆ అమనస్కృతికి పొందే వరకు మనోనాశనం అయ్యే వరకు నువ్వు ఏదిగా ఉన్నావు, నీ తొలిపులోకి రాదు. మనసే భయం, మనసే తలంపులు, మనసే ఇష్టం, మనసే అయిష్టం, మనసే కోరిక, మనసు భయమే. ఇదే బాబా చెప్పాడు, నువ్వు చెప్పిన భయమేస్తాం అనుకోండి, మీరు చూసుకోండి. ఈ అహంకారానికి భంగం అయినప్పుడే, నీ మమకారానికి భంగం కలిగినప్పుడు నీకు భయం వేస్తుంది, కానీ అహంకారం మమకారం లేని వాడికి భయం ఏంటి అన్నాడు బాబా. చాదూరు అంటాడు గీతాంధ్రుల్లో, ఎక్కడ భయం లేదు తండ్రి నేను అక్కడికి నేను కొడుకు అంటాడు. గీతాంధ్రులు ఏమంటాడంటే చాదూరు, ఎక్కడైతే భయం లేదు నేను అక్కడికి నేను కొడుకు అంటే భయం ఎక్కడ ఉండదు, ఒక మోక్ష స్థితిలో భయం ఉండదు, ఒక జ్ఞానస్థితిలో భయం ఉండదు, ఒక అజ్ఞాన స్థితిలో భయం ఉండదు. నువ్వు ఎప్పుడు భయం వస్తుంది, ఇతరుల రూపాన్ని చింతించినప్పుడు, ఇతరుల నామాలు జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు నీకు భయం వస్తుంది. నువ్వు రూపచింతన నామచింతన లేనప్పుడు నీకు భయం చెడుతాను. ఎక్కడ భయం లేదు అక్కడ మేలుకొలుపు నాని తండ్రి అని పేదరు చెప్పినప్పుడు భయం ఎక్కడ లేదు, మోక్షం లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆ మహాశాంతిలో భయం లేదు. అక్కడ వరకు జీవుని భయం వెంటాడుతుంది. బయట ఉన్నప్పుడు జీవుణ్ణి దుఃఖం వెంటాడుతుంది, బయట భావన ఉన్నప్పుడు దుఃఖం వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది. ఆ రెండు వెంటాడుతూనే ఉంటాయి. ఒక మోక్షమా అవయిస్తుంది, అప్పటి వరకు భయం వెంటాడుతూ ఉంటుంది. మోక్షం వచ్చే వరకు ఏదో రకమైన భయం జీవుడికి ఉంటుంది. అంటే ఇప్పుడు సన్యాసం అంటే ఇది ఏమంటున్నాడంటే నేను సన్యాసం తీసుకుంటాను అంటున్నాడు ఈ భక్తుడు. అంటే తెల బట్టలు తీసేసి ఎర్రబట్టలు వేసుకుంటాడు దేవుడు బట్టలు. వీడు ఏమంటున్నాడంటే భగవాన్ ఏమంటున్నారంటే సన్యాసం అంటే ఏం లేదు అయ్యా, ఆ దేహగతమైన నేనని, ఆ నిజమా నేనని, అంటే నువ్వు కానుదాన్ని విడిచిపెట్టడమే సన్యాసం. ఇప్పుడు వాడితో మన కానుదానితో తాదాత్యం తగ్గించుకోవాలి. భగవాన్ ఎంతవల్ల మనకి రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా గురువు అని, రైల్వే స్టేషన్ మాస్టర్ కరెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు సంతోషం ఉండదు, కరెక్షన్ తక్కువ ఉన్నప్పుడు దుఃఖం ఉండదు. మన ఇంటికాడి పనులు కూడా అలాగే చేసుకోవాలి. కానీ డిటాచ్డ్ అటాచ్మెంట్ అవసరం. ఒక అటాచ్మెంట్ ఉన్నది డిటాచ్డ్గా ఉండాలని. అంటే పనికి జ్ఞానానికి విరోధం లేదు. అంటే మనం చేస్తున్న పని మన జ్ఞాన సముపార్జన కూడా సహకరించినట్టుగా ఉండాలని. పని పట్ల గౌరవంతో చేయాలి. మనం ఏదైనా పని చేసేటప్పుడు అక్కడ మనస్సు ప్రధానం. అంటే భగవంతుడు ఏం చెప్తాడంటే గీతలో నువ్వు ఏ పని చేసి యజ్ఞభావంతో పని చేయమని, యజ్ఞభావం అంటే స్వార్థరహితంగా పని చేయమని. నారాయణ అర్పణం, నువ్వు ఎవరైనా మనకి ఇస్తాంటే ఏదైనా వస్తువు ఇచ్చారనుకున్నది నారాయణుడే ఇస్తున్నట్టుగా భావించాలి. మనం ఎవరికైనా ఇస్తున్నాం అనుకున్నది నారాయణుడికి ఇస్తున్నట్టుగానే భావించాలి. అక్కడ వ్యక్తి ప్రధానం కాదు. అంటే నారాయణ స్వరూపం అంతా నారాయణ స్వరూపమే. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి నారాయణుడు ఇస్తున్నట్టుగానే మనం అనుకోవాలి. మన ఇతరులకు ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి అది కూడా అక్కడ నారాయణుడికే మనం ఇస్తున్నామని చెప్పాలి. అంటే ఆయన దానికే ఇస్తున్నాం. అంటే భగవంతుడిదే భగవంతుడికి ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాం, ఆ కలంపు పోతే సరిపోతుందని. భగవంతుడిదే భగవంతుడికి మనం ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాం, ఆ మేలుని తీసి ఒక పక్కన పెట్టున్నాం సరిపోతుంది. అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరమైనప్పుడు మాట్లాడు. సాధకుడు లక్షణం చెప్పాడు బాబా. సాధకుడు ఎలా ఉండాలంటే అవమానం ఎక్కడ జరిగిందనుకో సాధకుడికి అది సత్కారం కింద భావించాలట్లు, అది సన్మానాన్ని విషం కింద భావించాలట్లు, అది సాధకుడి లక్షణం అవుతుంది. అంటే శ్రీ సాయిబాబాలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంది. కాదు నీకు ఏదైనా అవమానం జరిగిందనుకో అవమానాన్ని అమృతంతో సమానంగా తీసుకో. ఒక నీకు ఎక్కడైనా సత్కారం చేశారంటే అతని సత్కారాన్ని పొంగిపోగలి విషంతో సమానం. ఫలానా చోట నాకు ఇంత సత్కారం చేశాడు, ఫలానా చోట ఇంత గౌరవం చేశాడు, నువ్వు అస్తమానం అనుకుంటావు అనుకో, అది చివరికి విషపూరితులు అవుతాడు. విషంతో సమానం అవమానం ఏమో అమృతంతో సమానం. ఎవరికి? మనకు కాదు, సాధకులకి. సాధన చేసుకునే వాడికి సత్యాన్ని వేషపెడతాం. అవమానం అమృతంతో సమానం, సత్కారం విషంతో సమానం. అంటే నువ్వు నీ శాంతికి బయట నీ వ్యక్తుల మీద ఆధారపడక్కర్లేదు, బయట సంఘటనల మీద ఆధారపడక్కర్లేదు. సత్యాన్వేషకుడికి అయితే నీకు జిజ్ఞాస ఉంటే, మోక్షత్వం ఉంటే నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన ఆనందం వాపలంచే వస్తుంది. ఉన్నది ఆయనే, నడిపేవాడు ఆయనే, అన్నీ ఆయనే, మంచి ఆయనే, చెడ్డ ఆయనే. మంచి ఆయనలో నుంచి వస్తుంది, చెడ్డ ఆయనలో నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో కూడా చెడ్డ జరుగుతుంది. అంటే చెడ్డ జరుగుతుందని భగవంతుడికి తెలియకుండా చెడ్డ జరగటం లేదు, దాని ప్రయోజనం కూడా లేదు అనేది. అది భక్తుడు గమనించాలి. ఈ చెడ్డ అనేది భగవంతుడు తెలియకుండా జరగటం లేదు, ఆ చెడ్డ వల్ల కూడా ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి ఆ చెడ్డ జరగటానికి ఎలా చేస్తున్నాడు భగవంతుడు. మన తెలివెక్కడ, భగవంతుడు తెలివెక్కడ. మనం కేవలం దేహానికి పరిమితమై ఉంటాం. బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండంలో ఉన్న అండమంతా భగవంతుడిలోంచి వచ్చింది. అదే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఈ భూమి ఒకటే కాదు, ఈ జీవకోట ఒకటే కాదు, ఇతర లోకాలు, ఈ ప్లానెట్స్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొత్తం అంతా కలిసి బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో ఉన్న అందం భగవంతుని వచ్చింది. వాడే ఈశ్వరుడు, వాడే అల్లా. లోకం లోకంగా ఉంటుంది. మంచి జరుగుతాం, చెడు జరుగుతూ ఉంటుంది. ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, గొప్పలు ఉంటాయి, తిప్పలు ఉంటాయి, ఎచ్చులు ఉంటాయి, అక్షలు ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అది కాదు బాబా ఏం చెప్తున్నానంటే, నువ్వు లోచూపు నేర్చుకో, అంతర్దృష్టి కావాలి. నాకు నీ మనస్సుకి అంతర్దృష్టి కలిగినప్పుడు నీ ఇంద్రియాలు కూడా అంతర్ముఖం అవుతుంది. మనస్సు అంతర్ముఖం అవ్వకుండా, ఇంద్రియాలు అంతర్ముఖం అవ్వకుండా సృష్టిలో ఇంతవరకు ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదు. మనకి జ్ఞానం లేకపోయినా జ్ఞానం ఉన్నట్లయితే ఇష్టం. బాబా సిద్ధపురుషుడు అనే సందేహం లేదు, సిద్ధపురుషుడు. ఆయన ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఆయన నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే, సాధకుడుగా నటించేవాడు. మనం పాటలు పాడటానికి పాటలు పాడేవాడు, మనం జపం చేస్తుండడానికి జపం చేసేవాడు, మనం దండ తిప్పుతండడానికి దండ తిప్పేవాడు, మనం ఏడిస్తే ఏడ్చేవాడు, మనం అందరూ నవ్వితే నవ్వేవాడు. అది మహాశుద్ధ పురుషు అయినప్పటికీ, మహాజ్ఞానం అయినప్పటికీ, శరీరం ఉన్నప్పటికీ, శరీర రహితులైనప్పటికీ, సర్వాంతర్యాన్ని అయినప్పటికీ, అంతగా వ్యాపించినప్పటికీ, మహాశుద్ధ పురుషు అయినప్పటికీ సాధకుడిలాగానే జీవించాడు వాడు బాబా. ఈ మధ్య బాబా భక్తులైన కొంతమంది అడుగుతున్నారు, ఈ ధ్వని ఏంటండి, భూడి ఏంటండి? ఇక్కడ కట్టెలు కాలుగా కాలుగా ఏమవుతున్నది, విభూతి వస్తుంది, అంటే భూడిది వస్తుంది. దాన్ని శ్రీ బాబా భక్తులు ఏమంటారు, బాబా ఏమంటాడు, మూజీ అంటాడు. ఆ బూడిదని మూజీ అంటాడు. అది 24 గంటలు కాలుతూ ఉంటుంది. అంటే మనం ఎంతటి వాళ్ళు అనుకున్నా, మనం ఈ ధనాన్ని చూసి, బాబా ఉద్దేశం ఏంటంటే మనం ఈ ధనాన్ని చూసి, ఈ పదవులు చూసి, మనకున్న అందాలు చూసి, లేకపోతే మనకున్న అండబలం చూసి, మనకున్న అర్ధబలం చూసి, మనకున్న అధికారాలు చూసి మీరు మునిసిపోతున్నారా, వెళ్ళి వాళ్ళు తెచ్చవాళ్ళు, మీరు చివరికి అనేది భూమిదని చెప్పడం. తర్వాత ఒక రకంగా ఆ దిగులో భక్తులు కొన్ని దోషాలను కాలుస్తున్నారు అక్కడ బాబా. మన బాబా దగ్గర దోషాలతో వెళ్ళామనుకోండి, ఆయన మనం ఆ స్థితి ఏ స్థితి అయినా పొందాడు, ఆ స్థితి మనం చదువు పొందం చేయడానికి ఏ అడ్డంతో వస్తున్నాయో ఆ దోషాలను దుమ్ములు పెట్టి కాలుస్తాడు బాబా. అంటే బాబా దృష్టి ఏంటంటే దుమ్ములు ఎందుకని అడిగితే అంటే భక్తుల దోషాలు కాలబడాలని, మనం చివరికయ్యేది మూడుదని మనం గుర్తు చేయటానికి బాబా యొక్క ప్రయోజనం, బాబా యొక్క సంకల్పం, బాబా యొక్క ఉద్దేశం అది. అంటే సన్యాసం అంటే కృష్ణుడు ఎలా అర్థం చెప్పాడంటే బట్టలు మార్చుకోవడం కాదు, కర్మ ఫలత్యాగి సన్యాసం చెప్పాడు. కర్మ చేస్తే ఫలితం వచ్చేది వస్తుంది, రానిది రాదు. ఆ కర్మ ఫలం మీద దృష్టి లేనప్పుడు, కర్మ ఫలం మీద నీకు ఆశ లేనప్పుడు, కర్మ ఫలాన్ని నువ్వు ఆశించినప్పుడు నువ్వు సన్యాసితోడు సమానం. ఏ బట్ట ఏ ఆశ్రములు ఉన్నా, ఏ బట్టలు ధరించినా మనం ఎవరితో పోల్చుకోకూడదు. మనం మనలాగే ఉండాలి. మనం ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన వచ్చినా, ఏ తలంపు వచ్చినా అది భగవద్గ్రహాన్ని సంపాదించేటట్టుగా ఉండాలి. మన మాట భగవంతుని గ్రహాన్ని సంపాదించుకోవాలి. అంటే మనకు మోక్షం ఇచ్చేవాడు భగవంతుడు, ఆయన దయ లేకుండా మనకు భగవంతుడు మోక్షం ఇవ్వడు. మనం చేసే పని, మనం చెప్పే మాట, మన మన జీవిత విధానం భగవంతుడు దయ సంపాదించుకోవడానికి అనుగుణంగా ఉండాలి. భగవంతుడి యొక్క గ్రేస్ లేకుండా ఏ వస్తువు, మామూలు లోకానికి సంబంధించిన వస్తువులు ఎదురైంది మోక్షం కూడా రాదు. ఏం రాదు, ఇది రాదు, అది రాదు. భగవద్గ్రహం లేనప్పుడు ఏమో లేదు, పర్వాలేదు. కొంతమంది కృత్రిమ జీవితం జీవించి అలా కొన్ని వేలు జన్మలు కొట్టుకుపోతారు. రాంగ్ థింకింగ్ లో ఆ ప్రవాహంలో, ప్రకృతి ప్రవాహంలో కొన్ని వేలు జన్మలు కొట్టుకుపోతారు. ఇంకా బాబా ఏ మతమో తెలియదు, బాబా ఏ కులమో తెలియదు. కుల మతాలు భేదం లేదానికి, ప్రాంతీయ భేదం లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే బాబా గురించి చెప్పడంలో దేవతల విషయంలో భేదం లేదు. అది బాబాను చూసి మనం నేర్చుకోవాలి. బ్రాహ్మణేశ్వరి నాన్ బ్రాహ్మణేశ్వరి, అయితే క్షత్రియేశ్వరి నాన్ క్షత్రియేశ్వరి, ఈ భేదం అసలు ఎక్కడా మీకు బాబాలో కనపడదు. జంతు జాలానికి ఆయనకి భేదం కలిపినప్పుడు ఇంకా మనిషిలో భేదం ఏంటి? గుడిలో మెయ్యండి, జిషిలో మెయ్యండి, పెరఫెక్ట్గా జయించిన వాడు బాబా. సర్వంతర్యాన్ని, సర్వ సమర్థుడు, మీ పూర్వజన్మలో రాబోయే జన్మలో పుస్తకం చదివినట్టు చెప్పగలిగిన వాడు, నేను అనుకరించగలిగిన వాడు, మీ లోపలని వికారాలను తొలగించగలిగిన వాడు, మీ నిర్వికార స్థితికి చూడగలగలిగిన వాడు, శాంతి ప్రదాత, మోక్షదాత, సర్వసమర్థుడు, సమర్థ సద్గురుడు. ఏదో మామూలుగా దకారిగా ఒక భిక్షువుగా స్త్రీలో ఇంటింటి దిక్ష చేసుకున్నాడంటే మనం ఏ పాటు వాళ్ళం, మనం ఏం చూసుకుని గర్వం తెచ్చుకుంటున్నాం. సారి అంటే సర్వానికి అతీతుడు. కొంతమంది ఆక్షేపిస్తారు, రోజు పరిసారి దృష్టికి వస్తారని శరీరంలో. ఆ పరిసారి తన తింటానికి కాదు, తన దగ్గరికి వచ్చే జంతువులకి, తన దగ్గరికి వచ్చే మనుషులకి పెట్టడానికి వాడు బాబా.